गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु तस्मै श्री गुरवे नमः गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे ध्यानमूलं कुरुति गुरु विष्णु गुरुदेव
థ్యాంక్ యూ గ్రీష్మ. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. మన అమ్మాజీ ఆంటీ ఈరోజు అంటే సత్సంగం చెప్పే వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుంది, ఇంటరాక్టివ్ చేసినప్పుడు ఎలాగో ఇంటరాక్టివ్ చేస్తాం. అండ్ చాలా మంది ఆల్రెడీ మాట్లాడడం జరిగింది కదా, ఇంకెవరు ముందుకు రావడం లేదు మాట్లాడడానికి. భక్తులందరికీ కూడా ఒక మనవి, అంటే మాట్లాడిన వాళ్ళు అంటే చాలా మంది వేలాది మంది భక్తులు ఉన్నారు కదా నాన్నగారికి, వాళ్ళ పేర్లు నంబర్స్ మా దగ్గర ఉండకపోవచ్చు, ఎవరన్నా ఇష్టంగా మాట్లాడడానికి ముందుకు వస్తే మాత్రం నాకు గానీ గ్రీష్మకు గానీ ఎవరికన్నా అడ్మిన్స్ లో ఎవరికన్నా మీరు మెసేజ్ పెట్టి మీ పేరు ఫోన్ నెంబర్ ఇస్తే మేము కాంటాక్ట్ చేసి సండే సత్సంగం కండక్ట్ చేద్దామండి. ఎందుకంటే తెలుసున్నంత మటుకు చాలా మందిని కవర్ చేశాం, బట్ ఇంకా చాలా చాలా మంది ఉన్నారు, అంటే నంబర్స్ మా దగ్గర అందరివి ఉండవు కదా. సో భక్తులు ఇలాగా నాన్నగారితో స్మృతులు, వాళ్ళ జీవితంలో వాళ్ళకి నాన్నగారితో ఉన్న అనుబంధం, ఆయన ఏం మాటలు చెప్తే వాళ్ళ జీవితానికి మలుపు తిప్పి సాధన పరంగా వాళ్ళని నడిపించిందో ఎవరైనా షేర్ చేసుకుంటే అందరూ మోస్ట్ వెల్కమ్ అండి. ఓన్లీ థింగ్, మా దగ్గర అందరి నంబర్స్ లేవు కాబట్టి మీ పేరు నెంబర్ ఇచ్చి అడ్మిన్స్ లో ఎవరికైనా, అంటే మన గ్రూప్ నాన్నగారి శ్రీ నాన్నగారి సన్నిధి గ్రూప్ లో ఎవరికైనా అడ్మిన్స్ కి మీ పేరు నెంబరు పంపిస్తే మీకు ఏ సండే కుదిరితే ఆ సండే ఇంటరాక్టివ్ సెషన్ చేద్దాం. ఆడియో అంటే ఆడియో, వీడియో అంటే వీడియో. సో మీ చాయిస్ కే వదిలేస్తున్నాం, ఎందుకంటే మా దృష్టిలోకి వచ్చిన వాళ్ళందరినీ ఆల్రెడీ మాట్లాడమని రిక్వెస్ట్ చేయడం వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇంకా విల్లింగ్ గా లేరు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చెప్పడానికి. సో ఎవరు విల్లింగ్ గా ఉన్నా కూడా దయచేసి ముందుకు వచ్చి చెప్తే బాగుంటుంది, ఎందుకంటే సండే సత్సంగం చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉంటుందండి. అంటే ఒక్కొక్క సత్సంగం ఒక్కొక్కరిని ఇన్స్పైర్ చేస్తుంది, అంటే ఎవ్రీ సత్సంగ్ ఈజ్ అ సర్ప్రైజ్ అనమాట అందరికి. సో అండ్ అఫ్ కోర్స్ అంతా కూడా మన గురువు గారు నాన్నగారి దయతోనే నడుస్తోంది. సో విల్లింగ్ గా ఉన్నవాళ్ళు ముందుకు రండి, ఒకవేళ ఇంటరాక్టివ్ సెషన్ చేయడానికి లేకపోతే టీచర్స్ ని రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు సత్సంగం అంటే ఎవరు మాట్లాడడానికి లేకపోయినా సత్సంగం టీచర్స్ కంటిన్యూ చేస్తారు సండే. ఒకవేళ టీచర్స్ కూడా ఏమన్నా బిజీగా ఉన్నా కూడా ఇంక నేను గ్రీష్మ నాన్నగారి టెక్స్ట్ కానీ ఒక సబ్జెక్ట్ ఉన్నది బ్రహ్మం ఒకటే కానీ లేకపోతే టాక్స్ విత్ భగవాన్ కానీ ఒక గంట డిస్కషన్ సత్సంగం 7 to 8 చేసి ముగిస్తాము. ఎవరు స్పీకర్స్ లేకపోతే, స్పీకర్స్ ఎవరన్నా మాట్లాడడానికి విల్లింగ్ గా ఉంటే మాత్రం దయచేసి ఒక్కసారి మీ నంబరు మీ పేరు మాకు ఏ అడ్మిన్స్ కి పంపినా పర్వాలేదు. థ్యాంక్ యూ అండి. ఈరోజు మన విజయవాడ అమ్మాజీ గారి వర్క్ఫ్రెండ్ సార్ మాట్లాడారు అద్భుతంగా, ఆవిడ సత్సంగం చెప్తారు ఈరోజు. అమ్మాజీ అంటే మీరు స్టార్ట్ చేయండి. ఓం శ్రీ నారాయణ పరమాత్మనే నమః.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ముందుగా ఆత్మబంధువులందరికీ నా నమస్కారం అమ్మా. ఇప్పుడు ఉషా చెప్పినట్టు చెప్పే వాళ్ళు కాదమ్మా, వినేవాళ్ళు కూడా ఎంతో మందిలో చెప్పాలనే తపన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకు అనిపిస్తుంది. అంటే కొంతమందికి మొహమాటంగా ఉండో, లేకపోతే మేము చెప్పలేమేమో అని అనుకుంటున్నారేమో, కానీ నాన్నగారు మీ అందరితో చెప్పిస్తారండి. చక్కగా మీ అందరు ముందుకొచ్చి మీ అనుభవాల్ని మాతో షేర్ చేసుకుంటే బాగుంటుందని నాకు కూడా హుష చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందండి. ఎందుకంటే ఇదంతా ఒక ఏం లేదండి, మనందరం ఏంటి ఒక సత్సంగంలో ఒక సత్య వస్తువుతో ప్రయాణం చేస్తున్న వాళ్ళం అందరం. మనం నాన్నగారి భక్తులం, నాన్నగారు ఏం చెప్పారో దాన్ని ఆచరణలో పెట్టుకోవటం కోసం ఒకళ్ళకొకళ్ళం సహకరించుకుంటున్నామండి. అంటే ఇక్కడ చెప్పేవాళ్ళు ఎక్కువ వినేవాళ్ళు తక్కువ అనేది ఎక్కడా లేదండి, అందరూ నాన్నగారి దృష్టిలో అందరూ సమానమేనండి. ఎందుకంటే నాన్నగారు ఇచ్చేటప్పుడు చెప్పటం ఎందుకమ్మా, అందరికీ ఇచ్చేద్దాం అనేవారు. అట్లాగే అందరికీ అది ఉందండి, ప్రతి ఒక్కళ్ళలోనూ సబ్జెక్టు నాన్నగారు నూరి పోశారండి. అంటే పూర్వ రోజుల్లో మరి ఏదన్నా జబ్బు చేస్తే పశువులకంట గొట్టాలు పెట్టి పోసేవారంటే, నాన్నగారు అసలు నూరేసి మనకి ఎలా అంటే నోరు తెరగకపోయినా తెరిచి మరీ పోసేశారండి మనందరికీ. మరి అలాంటిది ఆ సబ్జెక్ట్ని మనందరం షేర్ చేసుకోవాలి కదండి. అలా నాన్నగారు చెప్పింది, ఇప్పుడు గీతలో పరమాత్మ చెప్పాడు అర్జునుడికి ఏం చెప్తూ గీత ఏమన్నాడంటే, నీ మధ్య నా మధ్య జరిగిన సంభాషణని ఎవరైతే ఒకరికొకళ్ళు చెప్పుకుంటున్నారో, వింటున్నారో, అర్థం చేసుకుని ఆచరిస్తున్నారో వాళ్ళందరి యోగక్షేమాలు నేను చూస్తాను అని కృష్ణ పరమాత్మ వాగ్దానం చేశాడండి. అంటే నాన్నగారు కూడా తక్కువేం కాదండి, నాన్నగారు ఆ చైతన్యమే ఆ బ్రహ్మమే ఒక రూపం దాల్చి నాన్నగారుగా మనం ముందుకొచ్చి మరి ఇన్ని సంవత్సరాలు జీవితం పొడుగునా నాన్నగారు చెప్పేలింది మనం ఒకరికొకళ్ళని షేర్ చేసుకుంటాం కోసమే మనందరం ఇంకా ఈ భూమి మీద ఉన్నామండి. మనం ఈ భూమి మీదకి వచ్చిన పని అంటూ ఏమన్నా ఉంది అంటే ఆ సత్య వస్తువుని అనుభవంలోకి తెచ్చుకోవడం కోసమేనని నాన్నగారు ఎన్నోసార్లు చెప్పేవారండి మనకి. నాన్నగారు ఇది ఎలా వస్తుంది మనకి, ఈ సత్య వస్తువుని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదండి, నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు. అమ్మా మన మనసు మాట చేత ఒకటిగా ఉండాలమ్మా అనేవారు. అంటే మన మనసులో ఏం ఆలోచిస్తున్నాము మన మాట రూపంలో అదే చెప్పాలండి, ఆ పనే చేయగలగాలి, దాన్ని త్రికరణ శుద్ధి అన్నారు నాన్నగారు కదా. కానీ మనందరం ఏంటంటేనండి ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నాం జనరల్గా. ఏంటంటే మనం ఏది మాట్లాడుతున్నా ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ చెప్పవలసిన విషయాన్ని కూడా చెప్పకుండా దాన్ని కొంచెం డెకరేషన్ చేసి చెప్తున్నా. కానీ నాన్నగారు ఏమంటున్నారంటే, నువ్వు సత్యాన్వేషణ చేయాలంటే ముందు నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు సంస్కరించుకో, నువ్వు చెప్పవలసిన విషయం నిర్భయంగా చెప్పు, చేసే పని ఎవరికి భయపడకుండా చెయ్యి. అంటే ఏమంటున్నారు ఇక్కడ, మన మాటలో కానీ మన ప్రవర్తనలో కానీ మనం చేసే పనిలో కానీ ఎక్కడ అభద్రతా భావం ఉండకూడదు అన్నారు నాన్నగారు. ఎందుకు, ప్రతిదానికి భయపడుతూ చేశామనుకోండి సత్యానికి దూరం అయిపోతాం. సత్యాన్వేషణలో ఉన్న వాళ్ళు ముందుగా అలవర్చుకోవాల్సింది ఏంటంటే అభయం అండి, భయం లేకుండా అభద్రతా భావాన్ని దూరం చేసుకోవాలండి మనం. ఇప్పుడు మనం ఎవరి పొగడతలు కానీ ఎవరి తగడతలు కానీ తీసుకుంటామండి, మనం ఎంతమంది సాటిస్ఫై చేయగలమండి అసలు మనం ఎదుటివాడి కోసం సాటిస్ఫై చేసి మన జీవితాన్ని అంతా ఖర్చు పెట్టేసుకుంటున్నామండి. అంటే అది కాదండి మనం చేయవలసింది, మనం భగవంతుడిని నిజంగా చెప్పాలంటే మనం ఎదుటివాడికి ఏమి చేసినా, ఎదుటివాళ్ళతో ఏం మాట్లాడినా ఏం తేడా వస్తుందో అని భయపడటం కాదండి, అది మనం ఏం చెప్పాలనుకున్నామో ధైర్యంగా చెప్పగలగాలి. గురువుగారు కూడా నాన్నగారు కూడా అదే చెప్పారండి, మీరు చెప్పే విషయం సత్యమైనప్పుడు మీకు దాని పట్ల విశ్వాసం ఉన్నప్పుడు ఆ మాట నిజమని మీరు నమ్మినప్పుడు నలుగురితో చెప్పుకుంటానికి ఎప్పుడు భయపడవద్దు అన్నారు నాన్నగారు కదా. మరి నాన్నగారు అప్పుడు మనం భగవంతుడు కూడా ఏం చెప్పాడండి మనకి, ఆయన మనం మనుషులను సాటిస్ఫై చేయలేమో కానండి భగవంతునే తొందరగా సాటిస్ఫై చేయగలమండి. మనుషుల్ని ఎంతకాలం సాటిస్ఫై చేసినా కూడానండి ఏ 100 మంది ఉంటే 100 మందిని మనం ఎప్పుడు సాటిస్ఫై చేయలేమండి. కానీ భగవంతుని సాటిస్ఫై చేయటానికి కృష్ణ పరమాత్మ ఎన్నో చిన్న చిన్న పదాలతోనే చెప్పేశారు కదండి, ఫలం పత్రం పుష్పం తోయం అన్నారు. అంటే నాకు నువ్వు, అది కూడా మనం కల్పించి మనమేదో తయారు చేసిన వస్తువులు కాదండి, ఈ సృష్టిలో ఆయన తయారు చేశాడు, ఆయన సృష్టించాడు. ఫలం పత్రం పుష్పం తోయం ఏదైనా ఆయన చేసిందే, ఆయన సృష్టిలో ఉన్నాయే, దాన్ని మనకు ఆయన సమర్పించమంటున్నారండి. సమర్పించి ఏం చేయమంటున్నారు, ఆటో పాటు నీ హృదయాన్ని కూడా సమర్పించమంటున్నారండి ఆయన. అంటే మనం మనుషులు సాటిస్ఫై చేయగలేం కానండి, భగవంతుని ఇక్కడ మనం ఇలా భగవంతుడు శరణాగతి అయ్యి ఆయన సేవకి మన మనసును అర్పించగలిగితే మనం ఆయన సాటిస్ఫై చేయగలమండి. ఎందుకు ఎప్పుడు చేయగలమండి, మనం హృదయాన్ని అక్కడ పెట్టాలండి, భగవంతుడి పాదాల దగ్గర పెట్టి ఫలం పత్రం పుష్పం తోయం ఇవ్వమని ఎందుకు నేర్పించాడండి? ఎప్పుడొకప్పుడు ఒక్కసారైనా నీ హృదయాన్ని ఇవ్వకపోతావా? ఆ హృదయాన్ని ఇచ్చినప్పుడు దానిలో ఉంటాయి ఎన్ని వంకర్లున్నా ఆయన సరి చేసేస్తాడండి. మనలో రాగద్వేషాలు అసూయలు ఏదో ఒకటి అండి, అసలు జన్మ వచ్చిందంటే మనకి ఏదో ఒకటి మోసుకునే వచ్చేసాం కదా. మరి అవన్నీ మీరు క్లియర్ చేసుకోవాలి కదా, మరి మనందరం క్లియర్ చేసుకోవాలంటే ఏంటండి, శరణాగతి ఉండాలండి. మనందరం శరణాగతి అవ్వాలండి. ఎవరికి శరణాగతి అవ్వాలండి? భగవంతుడికి, ఒక గురువుకి, ఒక సద్గురువుకి మనం శరణాగతి అయిపోవాలండి. అప్పుడు ఆ శరణాగతిలో మనం ఏమైతే సమర్పిస్తున్నామో ఆయన స్వీకరిస్తాడు, సిద్ధంగా ఉంటారండి. సిద్ధంగా మరి మనుషులు మనం సాటిస్ఫై చేయలేం కానండి, భగవంతుని మనం సాటిస్ఫై చేయటమే ఈజీ అండి. భగవాన్ దగ్గరికి ఎవరు వచ్చినా భగవాన్ ఒకటే చెప్పేవారంట, ఏదన్నా ప్రశ్న అడిగారనుకోండి, ఈ ప్రశ్న అడిగేవాడు ఎవరో చూసుకో అనేవారు, నీవెవరో తెలుసుకో అనేవారు. ఇలా ఆయన చెప్తుంటే స్వామి మాకేది దారి అంటే వచ్చిన దారే వెళ్ళు అనేవారు. అంటే ఇలా భగవాన్ ఏది చెప్పినా ఎక్కడ తీసుకెళ్ళేవారంటే హృదయంలో ఉన్న ఆ పరమాత్మ దగ్గరికే తీసుకెళ్లేవారు. అయితే గణపతి మన ఒకసారి అడుగుతారు, ఏంటండి చదువు వచ్చిన వాళ్ళకి ఇదే మాట చెప్తున్నారు, చదువు రాని వాళ్ళకి ఇదే మాట చెప్తున్నారు, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా అని అడుగుతారు. అంటే అప్పుడు భగవాన్ అంటారు, శాస్త్రి గారు భగవాన్ అంటారు, వాళ్ళని మభ్య పెట్టడం కోసం ముందులో వేరే వేరే మాటలు చెప్పేసి తర్వాత నేను చెప్పిన ఇప్పుడు వరకు చెప్పిన అనే అబద్ధం, ఇదొక్కటే నిజం, నువ్వెవరో తెలుసుకోవటమే ఒక్కటే నిజం అని నేను చెప్పాను అనుకోండి, అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలన్నీ అబద్ధం కదా. ఎందుకండి ఆ డొంకదురుగుడు మాటలు, ఆ చెప్పేది ఏదో తిన్నగా చెప్తే సరిపోద్దు కదండి అనేవారు భగవాన్. కానీ నాన్నగారు ఏం చేశారండి మనకి ఇక్కడ, అంత తిన్న అంత స్ట్రైట్గా చెప్తే అర్థం చేసుకునే స్థితి మనకి లేదు. అందుకే నాన్నగారు ఏం చేశారండి, దాన్ని షుగర్ కోటెడ్ పోసారండి మనకి. మనం మందులు వేసుకునేటప్పుడు అండి, మందులు తయారు చేసేటప్పుడు పైన షుగర్ కోటెడ్ ఇస్తారండి. ఆ షుగర్ కోటెడ్ ఏంటంటే నాన్నగారి మాటలండి, చిన్న చిన్న మాటలతో ప్రేమగా అండి. ఇంకా రేపు సృష్టిలో ఎక్కడా అటువంటి పిలుపు దొరకదేమోనండి, అమ్మా అని పిలుపులో, అమ్మా అని మనం పేరు పెట్టి పిలిస్తే ఆ పిలుపులో ఇంక ప్రపంచంలో ఎక్కడా దొరకనంత ప్రేమ కనపడేది కదండి మన అందరికీ. అలా ప్రేమిస్తూ ఆ మాటల్ని మనకి కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన విషయాలన్నింటినీ మనకి ఎంత విపులంగా చిన్న చిన్న మాటలతో మన హృదయానికి అత్తుకునేటట్టు చెప్పేవారండి. ఎలా చెప్పేవారు, అందరినీ ప్రేమించి మనం బాగుపడాలనే అని చెప్పేవారు నాన్నగారు. మరి అసలు నాన్నగారు అసలు ఉపనిషత్తు అంటే ఏంటండి, సమీపంగా ఉండటం. ఉపనిషత్తు అంటే ఏంటి, ఉపనిషత్తులు అంటే ఏంటండి, మన సమీపం చేయటం కోసం అండి. ఎవరికి సమీపం చేయటం కోసం, భగవంతుడికి. మనలో ఉన్న పరమాత్మకి మనని దగ్గర చేయటం కోసం ఆ ఉపనిషత్తులు పెట్టారండి. అన్ని ఉపనిషత్తుల్లో చెప్పిన సారం ఏంటంటేనండి, మన ఆత్మను తెలుసుకోవటం ఎలాగా అది పలు రకాలుగా చెప్పుకొచ్చారండి. మాండిక ఉపనిషత్తు అవనండి, కఠోపనిషత్తు అవనండి, ముండక ఉపనిషత్తు అవనండి, ఏ ఉపనిషత్తు తీసుకోండి, ఉపనిషత్తు అండి. ఉపనిషత్తు అంటే ఏంటండి, భగవంతుడికి దగ్గర చేయటానికండి మార్గాలు సూచించారండి. ఈ ఉపనిషత్తులో చూపించినవన్నీ ఏంటండి, మనం ఎలా జీవిస్తే, ఎలా మనం ప్రవర్తిస్తే మనం ఆ భగవంతుడికి దగ్గర అవుతామో రకరకాలుగా ఆ ఉపనిషత్తుల్లో చెప్పారండి. మరి అలా చెప్పింది మనకి ఉపనిషత్తు, మనం ఎవరూ చదువుకోలేదండి. ఎందుకంటే ఇవి మనకు అర్థం అవ్వకూడదు అనుకునేవాళ్ళం మనం. ఆ గీత కూడా మనకి మన మనసు పెట్టి మన హృదయాన్ని ఇస్తే కానీ మన గీత మనకు కూడా అర్థం కాదండి. గురువుగారు ఏం చేశారంటే మనల్ని ప్రేమించి మనం ఆ వస్తువుని అందుకుంటే ఎటువంటి సుఖంకి వెళ్తామో, ఎటువంటి శాంతిని పొందుతామో, ఎటువంటి ఆనందాన్ని పొందుతామో ఆయన మనకు రుచి చూపించడం కోసం ఆ మాటలు చెప్పేవారు. అంటే ఇక్కడ అనుష్ఠాన వేదాంతం అండి నాన్నగారిది అంతా, అంత ఆచరణ. నాన్నగారి జీవిత విధానమే మనందరికి ఒక ఆదర్శం అండి, ఒక విధానంలోనే అన్నీ మనకు చూపించారండి. ప్రత్యేక ఇప్పుడు వేదాంతం అంటే ఏదో వేదాల్లో చెప్పిందంతా కష్టమేమో అనుకుంటామేమో, కానీ అనుష్ఠాన వేద నాన్నగారిది అనుష్ఠాన వేదాంతం అండి, ఆచరించి చెప్పారండి. ఆయన జీవించిన విధానం కానివ్వండి, ఆయన మన ప్రవర్తన కానివ్వండి, మనందరినీ ప్రేమించిన మాట ఇవన్నీ చూసుకుంటామంటే అసలు మరి మనందరిని ఎక్కడ తీసుకెళ్తే మనం సుఖంగా ఉంటామో ఆయనకొక్కరికే తెలుసండి, మనకెవరికి తెలీదు. ఎందుకంటే మనకు అసలు ఆ ప్రేమ తెలీదు, అసలు ఆ ఉపనిషత్తు అంటే ఏంటో తెలీదు, ఆ గీతాశాస్త్రం అంటే గీత అంటే తెలిసేమో కానీ దాని పూర్తి అర్థం మనందరికీ తెలియదు నాన్నగారి దగ్గరికి వచ్చే వరకు. అంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని మనకు ఒక ముందు విశ్వాసం ఉండాలండి. ఇప్పుడు గీతలో పరమాత్మ చెప్పాడు, మీ అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాను అన్నాడు. అది నిజమో అది నిజమని మనం నమ్మామో ఇప్పటి వరకు తెలియదండి, కానీ గురువు దగ్గరికి వచ్చినాక, నాన్నగారి దగ్గరికి వచ్చినాక నాన్నగారి చెప్పిన మాటల ప్రభావం వల్ల అది నిజమని మనం నమ్మటానికి రెడీ అయిపోయామండి, సిద్ధమైపోయామండి. ఎలాగా? కృష్ణ పరమాత్మ చెప్పిన మాట మనం వినలేదండి, వినలేదు. ఆయన కురుక్షేత్ర సంగ్రామంలో 5,000 సంవత్సరాల పూర్వం అర్జునుడికి ఉపదేశించాడండి, మనం అందరం ఎవరం లేమండి. ఆ మానవాళిని అర్జునుడికి ఒక నెపం పెట్టుకుని పరమాత్మ అందించాడండి. కానీ దాన్ని మన నాన్నగారు ఏం చేశారండి, చిన్న చిన్న మాటల్లో ఆ గీతా శాస్త్రం మొత్తాన్ని మనకు బోధించేశారు కదండి. ఇలాగా అసలు నిరంతరం మనం భగవంతుని మాటను ఆధారంగా చేసుకుని జీవించడం ఎలాగో నేర్పించారండి. మరి అసలు భగవంతుడు అనేవాడిని ఒకడు ఉన్నాడని కానీ, ఈ సృష్టిని అంతా నియమిస్తున్నాడని కానీ మనకు అర్థం అప్పటి వరకు అర్థం కాలేదండి. అంటే ఇదంతా నేను చేస్తున్నానని అనుకునేవాళ్ళమండి, ఏ పని చేసినా ఇది నేను చేస్తున్నానని అనుకునేవాళ్ళం. కానీ దీనికి ఆధారం కర్త ఒకడు ఉన్నాడు, మన అందరినీ ప్రారంభ కర్మానుసారం ఆడిస్తున్నాడు, మనం ఎవరికి ఇవ్వాల్సింది అది ఆయన ఇస్తున్నాడు అనేది ఎప్పుడు మనకు అర్థమైందండి? ఒక సద్గురు బోధన వల్ల అర్థమైంది, నాన్నగారి బోధ వల్ల మనకు అర్థమైందండి. లేకపోతే మనందరం ఎవరండి? మనందరం శుద్ధలం గోళమేనండి, మట్టి ముద్దలమే. కానీ మట్టి ముద్దలను కూడా బంగారు ముద్దలు చేయగలడండి గురువు. ఆయన తలుచుకుంటే కూర్చున్న వాళ్ళు లేచి నిలబడకుండా మన జ్ఞానానికి అర్హులు చేసేస్తారండి. అంటే ఎప్పుడండి, మన రాంగ్ థింకింగ్స్ నుంచి, మన రాంగ్ హ్యాబిట్స్ నుంచి మనం బయటపడాలి కదా ముందు. అంటే మనం ఒప్పుకోవాలి కదా, మన హృదయాన్ని ఆయనకి ఇవ్వటానికి సిద్ధం అవ్వాలి కదా మనం. ఇవన్నీ చెయ్యాలంటే మనకి ఏముండాలండి, అభ్యాసం వైరాగ్యం ఉండాలండి. మనకి మెయిన్గా ముందు అభ్యాసం ఉండాలండి. ఎలా? మనకి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఒక్కొక్కసారి ప్రతికూలంగా ఉంటాయి. కానీ అతి మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, మన ప్రారంభంలో ఏది తొంగి చూస్తున్నా కూడా మనం ఏమనుకోవాలి, ఇదంతా ఈశ్వరుడి ప్రణాళిక, ఈశ్వరుడి సంకల్పాన్ని మనం గౌరవించడం నేర్చుకోవటం అభ్యాసం అండి. మనం అక్కడ అభ్యాసం అంటే ఏదో మనం రోజు గీత చదివేయటం కాదండి, గీత చదివేసి ఆ కంఠాలు కంఠస్థం చే ఆ శ్లోకాలన్నీ కంఠస్థం పట్టేయటం కాదండి. శ్లోకం ఇటు నుంచి అడ్డు చదివినా అటు నుంచి ఇటు చదివినా కాదు, మనకు కావాల్సింది ఏంటంటే ఆ గీతలో పరమాత్మ ఎక్కడి నుంచి చెప్పాడో, ఏ హృదయం నుంచి చెప్పాడో ఆ హృదయం ద్వారా మనం అందుకుని ఆ హృదయ స్థానాన్ని చేరుకోవాలండి. అందుకోసం అండి అది అభ్యాసం అండి, అది అభ్యాసం. ఊరికే చదువుకెళ్ళిపోవటం కాదండి, అలాగే మనకి వైరాగ్యం కూడా ఉండాలి కదండి. అంటే ప్రతిదీ మనం ఏది మనకు వైరాగ్యం ఎక్కడ వస్తుందండి అంత తొందరగా? అసలు వైరాగ్యం అంటే అర్థం తెలియాలి ముందు మనకి. అంటే మనకు కనపడినవన్నీ ఇప్పుడు ఏది లేకపోతే కంటి ముందు ఏది కనపడపోతే అది కావాలి దేవుని అడిగేయటమే. అడిగేసేసి అంటే అడిగేసే వాళ్ళకి అందరికీ నాన్నగారు ఎప్పుడు అనేవారు ఒక మాట, మీరు అడిగితేనమ్మా అడిగినయే ఇస్తాడమ్మా, అడిగిన ఇచ్చి సరిపెట్టేస్తాడమ్మా మీకు నేను. కానీ మీరు అడగకుండా ఆయన్ని పూజించేటప్పుడు ఆయన్ని ప్రేమ కోసమే మీరు ఆయన నిరంతరం స్మరిస్తూ ఉంటే ఆయన మీకు ఎప్పుడు ఏది కావాలో, మీకు ఏది సుఖమో, మీకు ఏది ఏది ఇస్తే మీరు శాంతిగా ఉంటారో, ఆనందంగా ఉంటారో అది చూసుకుని ఇస్తాడమ్మా, వాటితో పాటు మీకు మోక్షం కూడా ఇచ్చేస్తాడమ్మా అనేవారు. మరి కదా, అది నిజం కదండి. మరి అంటే భగవంతుడికి తెలియదండి మనకేం కావాలో, అసలు మనకేం కావాలని అన్ని ఆయనకే తెలుసండి. అసలు అంటే మన అన్ని కూడా అది నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు కదండి, మనం అంతా రికార్డెడ్ క్యాసెట్లు అని. అంటే ఈశ్వరుడు మన జీవిత విధానం, ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పెరగాలి, ఎవరు పెళ్లి చేసుకోవాలి, ఏ పిల్లలు పుట్టాలి, ఎప్పుడు చనిపోవాలి దేహం అంతా కూడా రికార్డెడే కదండి. మరి ఎన్ని మాటల మీద గురి కుదరాలి కదండి మనకి. ఈ మాటలు గురు ఎప్పుడు కుదిరిందండి, మన గురువు గారు చెప్పటం వల్ల కుదిరిందండి. అంతే కదా, గురువు గారు వచ్చి మనకి భూమి మీదకి వచ్చి మనకి ఎలా కళ్ళ ముందు చూపించారండి. మనం శాస్త్రాల్లో చదివితే నమ్మపోయేవాళ్ళం అండి. శాస్త్రాల్లో చదివింది అంటే అందరూ శాస్త్రాలు చదవలేం కదండి. ఆ శాస్త్రాలు చెప్పింది ఎవరన్నా విన్నా కూడా నమ్మాలి కదా ముందు మనం. కానీ ఇక్కడ ఏంటి ప్రమాణం కనపడుతుందండి. ఇక్కడ ఎలా జీవిస్తే మనం సుఖంగా ఉంటాము, శాంతిగా ఉంటాము, మన గురువు గారు జీవించి చూపించారు కదండి, అది మనం ఆదర్శంగా తీసుకోవాలండి. అసలు మన అందరం ఏంటండి, అజ్ఞానం అంటే ఏ అజ్ఞానంలో ఉన్నామండి మనం? దేహాత్మ బుద్ధిలోనే ఉన్నామండి మనం. అందులోనే ఏది జరిగినా ఇది నాది, ఇది నేనే చేశాను, ఇది నా వల్లే జరిగింది, మంచి జరగనివ్వండి, చెడు జరగనండి, అన్ని మన మీద మనమే ఆపాదించుకుంటున్నాం కదా. మరి ఇది అసలు దీని ఈ దేహాత్మ బుద్ధి నుంచి మనం బయటికి ఎలా వస్తామండి అసలు? అంటే ఈ దేహం నేను కాదు, ఈ మనసు నేను కాదు, అసలు మనం అనుకుంటుంది ఏది నేను కాదు, నేనంటే చైతన్యం ఆత్మ అని మనకు తెలియాలి కదండి. మరి ముందు ఆ తెలియటం కోసం నాన్నగారు వచ్చారండి. ఆయన ఆ బోధన ద్వారా మనకు అన్ని తెలియజేశారండి. అసలు అంటే ఆయన ఎలా అండి, అసలు మనకి అమృతం పోసినట్టు పోసేసారండి. పళ్ళెంలో జుర్రుకున్నామండి మనందరం. కానీ మనం ఎందుకండి ఇంకా నేను మనం ఇంకా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఆ స్థితిలో ఎందుకు నిలబడలేకపోతున్నాము? తండ్రి ఇంత చెప్పిళ్ళారే, ఎలా జీవించాలో జీవించి చూపించి మనకి ఆ జీవించడం వల్ల ఎటువంటి శాంతి ఉంటుందో మనకు చూపించి వెళ్ళినా కూడా మనం ఇంకా ఎందుకు అక్కడ నిలబడి పడలేకపోతున్నాము అని మనందరికీ ఒక చిన్న సందేహం వస్తుందండి. అక్కడ ఎందుకండి, అసలు ఇది ఎందుకు? మనం మన స్వభావాల నుంచి బయటపడలేకపోతున్నామండి, మన రాంగ్ హ్యాబిట్స్ నుంచి, రాంగ్ థింకింగ్స్ నుంచి మనం బయటపడలేకపోతున్నామండి. అందుకే మనం అక్కడే ఉన్నామేమో అనుకుంటున్నాం. కానీ మన గురువు గారు వదిలిపెట్టారు కదండి మనల్ని. మనం అక్కడ ఉన్నాం అనుకున్నా కూడా అది నిజం కాదు. నువ్వు ఉన్న స్థితి నిజం కాదు కాబట్టి నిజం దగ్గర నిన్ను తీసుకెళ్తాకే నేను వచ్చాను అన్నారు భూమి మీదకి నాన్నగారు. మనకి విషయం తెలియట్లేదు, విషయం తెలియాలి కదా, విషయం తెలియపరచడానికే వచ్చారండి నాన్నగారు ఒక రూపం ధరించి. గురువు మనకు దొరికారంటే ఇది ఎన్నో జన్మలు సాధన చేసుకుంటే గురువు దొరుకుతారండి. ఎందుకంటే గురువు దొరకటం అనేది అంత ఈజీ కాదండి. అది అనుకుంటాం కొంతమంది మనం భౌతికంగా గురువుని చూస్తే మేము గురువు దగ్గరికి వెళ్ళాం కాబట్టి మనం మనం నేర్చుకున్నామని కాదండి. గురువుని భౌతికంగా చూడకపోయినా ఆయన భాషల ద్వారా ఆయన చెప్పిన మాటలను వింటూ ఎంతో మంది తరించారండి. భగవాన్ని నాన్నగారే భౌతికంగా నాన్నగారు విడిగా చూడలేదండి ఆయన జీవించున్నప్పుడు. ఆయన కలలోకి వచ్చి ఆశీర్వదించారు కదండి. కానీ నాన్నగారు ఏమన్నారు, నేను ఆయన్ని ఎప్పుడూ భౌతికంగా చూడలేదనే ఆలోచన కానీ తలంపు కానీ నాకు ఎప్పుడు కలగలేదండి అన్నారు నాన్నగారు. అంటే గురువుతో అనుబంధం అలా ఉండాలండి మనకి. ఇప్పుడు వెళ్ళి భౌతికంగా ఆయన దగ్గర కూర్చున్నాము అంటే మన దేహంలో, మన దేహ ప్రారంభంలో మనం గురువు దగ్గరికి అయ్యి ఆ మన డెస్టినీలో ఒక గురువు సాన్నిధ్యంలో ఉండవలసిన మనకి అవకాశం ఈశ్వరుడు కల్పించాడు కాబట్టి వెళ్ళగలిగామండి. మన గొప్పతనం ఇక్కడేం లేదండి. గురువు యొక్క చూపు పడితే కొన్ని జన్మల పాపాలు పోతాయి అంటండి. మరి ఆ గురువు చూపు పడాలని మనం అందరం వెళ్ళేవాళ్ళం కదండి. నాన్నగారు మన ఇంకా చూడాలి అనుకుంటామండి, అనుకునేవాళ్ళం. ఎందుకండి అనుకోవటం, ఏ నాన్నగారు చూడకపోతే ఏంటండి అంటే ఆ చూపు మన మీద పడితే ఆ చూపు మనల్ని అది ఆ చూపు ఎక్కడ ఏ హృదయంలోంచి అలా చూస్తున్నారో మనందరినీ ఆ హృదయం దగ్గర తీసుకెళ్ళిపోతారని మనం ఆ చూపు కోసం ఎదురు చూసేవాళ్ళం అండి. ఎందుకు అదే నాన్నగారు కూడా చెప్పేవారు ఆ మాట, మీకు ఏమీ సాధన చేయలేకపోయినా పర్లేదమ్మా, ఆ కళ్ళు చూస్తా కూర్చోండి అనేవారు భగవాన్ కళ్ళు. నాన్నగారి ఫోటో కూడా ఒకసారి అండి, నాన్నగారి కండువా మెళ్ళ వేసుకున్న ఫోటో చూసి, మా ఇంటి దగ్గర ఆ ఫోటో చూసి అన్నారు ఒకసారి. నాన్నగారు తర్వాత ప్రవచనం కూడా చెప్పారండి ఒకసారి ఒక ఎవరి భక్తుల దగ్గర, ఆ ఫోటో చూస్తుంటే ఆ కళ్ళు చూస్తుంటే ఆ కళ్ళు చూస్తూ మాకు కూడా ధ్యానం చేసుకోవాలనిపిస్తుందండి అన్నారు నాన్నగారు. అంటే అసలు మనం ఇప్పుడు భగవాను నాన్నగారు వేరు కాదండి, ఎవరి ఎవరిని చూసినా ఆ కళ్ళు చూస్తే చాలండి, ప్రేమ కరుణ దయ ఇంకా మూడేనండి, ఇంకేముంటుందండి అక్కడ. అది ఇక్కడ మనం దానికి ఇంక వేరే మీరు డిఫరెన్స్ పెట్టుకోవాల్సిన, మనం భగవాన్ వేరు కాదు, నాన్నగారు వేరు కాదు, ఆ కళ్ళు ఈ కళ్ళు ఒకటేనండి. మనం ఏ సాధనలు చేయలేకపోయినా కాసేపు కూర్చుని రోజు కొంచెంసేపు ఆ కళ్ళు చూస్తా ఉన్నా మనం మన మనసు యథాస్థితికి వెళ్ళిపోతా ఉంటుందండి కాసేపైనా. అంటే ఇప్పుడు మన నాన్నగారు అన్నారు ఒకసారి, అమ్మ మీ ప్రారంభాన్ని ఎలా ఎంజాయ్ చేయాలంటే పాయసం తాగినట్టు ఎంజాయ్ చేయాలన్నారమ్మ. మరి కానీ పాయసం తాగి అసలు అమ్మ మనం ఆ ప్రారంభాన్ని ఎంజాయ్ చెయ్యాలి ఇలాగా అని కూడా మనకు తెలియదు. కష్టం వస్తే ఏడ్చేయటం, సుఖం వస్తే పొంగిపోవటం, ఇదే మనకు తెలిసింది. కానీ నాన్నగారు ఏం చేశారు మనకు, అసలు ఆ ప్రారంభం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి తెలియజెప్పారమ్మ మనకి. తెలియజెప్పడం అని ఏంటి, గురువు మన ప్రారంభం అనుభవిస్తున్నాము అని చెప్పి ఇన్నాళ్ళు అనుకున్నాం, ఇప్పుడేమనుకుంటున్నాము, ఆ ప్రారంభం అని కూడా తెలియదు, కష్టం నాదే సుఖం నాదే అనుకున్నాం, ఇప్పుడేం అర్థమవుతుంది, ఇదంతా ఈశ్వరుడి క్రియేషను, ఈశ్వరుడి సంకల్పం, ఇదంతా ఈశ్వరుడి ప్రణాళిక అని ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఎందుకు ఎలా అండి ఇది ఎలా సాధ్యమైంది, గురువు యొక్క ప్రజెన్స్, గురువు మాటలు వినటం వల్ల, గురువు బోధనలు మన లోపల హృదయంలోకి తీసుకోవటం వల్ల. అది వినేసేసి చెవుతో చెవుతో వినేసే మాటలు కాదండి, అవి మన హృదయంలో భద్రపరచుకోవాల్సిన మాటలు. అంటే గురువు మాట దేవుడై ఉందని నాన్నగారు ఎప్పుడు చెప్పేవారండి, ఆ మాట నాన్నగారి మాట, నాన్నగారు ఒక్కటంటే ఒక్కటేనండి. గురువుకండి మన ప్రారంభాన్ని తప్పించగలరండి, గురువు మనం అనుకుంటాము ఆ గురువు ప్రారంభాన్ని తప్పించగల శక్తి కూడా ఉందంటండి. కానీ ఆ ప్రారంధం తగ్గిస్తేనంటండి ఒక చట్టం ఉందంటండి, ప్రారంధం అనేది విడిచిన బాణం లాంటిదంట, అది తగలక తప్పదంటున్నారు నాన్నగారు. కాబట్టి ఈ ప్రారంధం ఈ జన్మలో తప్పించినా మళ్ళీ ఇంకో జన్మలో కూడా అయినా సరే వీడు అనుభవించాలంటండి. అందుకే నాన్నగారు ఏం చేసేసేవారండి, మనకు తప్పించడం కాదండి, ఆ ప్రారంధాన్ని అనుభవించగలే శక్తినిచ్చి ఆ పెయిన్ మనకు తెలియకుండా ఆ ప్రారంధాన్ని అనుభవించేట్టు చేసేసేవారండి. ఇదండి గురు గ్రేస్, ఇది మనందరికీ అనుభవం అండి. ఏదో ఒక మన సంఘటనలో మనందరం చవి చూసామండి దీన్ని, ప్రతి ఒక్కళ్ళకి అనుభవమే, ఈ అనుభవమేనండి ఇది. అంటే ఎలా చేసేవారండి నాన్నగారు కూడా, ఆ ప్రారంధం అనుభవించేటప్పుడు మనకు వచ్చే పెయిన్ కూడానండి, ఒక మరి డాక్టర్ మంచి నైపుణ్యం గల డాక్టర్ సర్జరీ చేశాడు అనుకోండి, నాన్నగారు అనేవారు ఒక్కొక్కళ్ళు సర్జరీ చేస్తే మొహం మీద పౌడర్ కూడా చెరగదమ్మా అనేవారు. అలాగా నాన్నగారు కూడా ఏంటి, ఆ సర్జరీ చేస్తున్నప్పుడు విపరీతమైన బాధ వస్తుంది, కానీ ఆ బాధ కూడా తెలిసేది కాదండి మనకి. అంటే అది గురువు కృప అండి, గురువు కృప. ఆ గురు కృప వలన మనం అలా ఉండగలిగాం, అలా అనుభవించగలుగుతున్నామండి. జీవితంలో ఏదొచ్చినా ఇది సహజం అనుకుంటున్నామండి, దేన్ని అసహజంగా చూడట్ల. ఇప్పుడు కష్టం వచ్చినా, నొప్పి వచ్చినా, దేహ బాధ వచ్చినా, ఏదొచ్చినా కూడా ఇది రావాల్సింది వచ్చింది, యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. మనం ఫేస్ చేద్దాం, మనం ఫేస్ చేస్తేనే కదా మనం గురువు చెప్పిన మాటని మనం ప్రమాణాన్ని తీసుకుని జీవించినట్టు. ఇది ఫేస్ చేయకుండా ఎంతకాలం వెనక్కి వెళ్ళి భయపడతాం దీని గురించి, ఫేస్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం, గురు యొక్క అనుగ్రహం వల్ల. అది ఫేస్ చేసినా కూడా చేయని వాళ్ళ కింద మనం జీవించేస్తున్నామండి. ఒక్కోసారి నాన్నగారండి ఆచార్యుల వారిని వంపు పెట్టుకునేవారు, వంపు పెట్టుకుని ఏంటి మీరు ఎప్పుడు బిజీ అంటున్నారు, ఏంటి నీ బిజీ, ఏం చేస్తున్నావు నువ్వు, ఎంతసేపు నువ్వు నీ కామ్యకర్మలాగా చేసుకుంటున్నావు, నీ పొట్ట పోషించుకోవడం కోసం, నీ కోరికలు తీర్చుకోవటం కోసం, నువ్వు నీ అహంకారాన్ని సంతృప్తిపరచుకోవటం కోసం పనులు చేసుకుంటున్నావు, చేసుకుంటూ మళ్ళీ ఏమంటున్నావు బిజీ అంటున్నావు. అసలు నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన పని ఏంటి అని అడుగుతున్నారు ఆచార్యులు వారు, అడిగారమ్మా అని. నాన్నగారు ఆచార్యులు వంపు పెట్టుకుని ఆయనే చెప్తున్నారండి మనకి, ఆచార్యుల వారు ఇప్పుడు ఏం చెప్పారో మనకేం తెలుసండి? మనకు తెలియదు. నాన్నగారే చెప్పారు ఈ మాటలు. ఆచార్యుల వారిని వంపు పెట్టుకుని నువ్వు బిజీ బిజీ అంటున్నావు, నువ్వు బిజీ దేనిలో బిజీ ఉంటున్నావు, నీ శరీరయాత్ర నడుపుకుంటానికి ఎప్పుడు దానికేనా, ఇంకా నీ వచ్చిన పనేమీ లేదా, భగవంతుని తెలుసుకుంటాకి వచ్చావు ఈ భూమి మీదకి, ఆ భూమి మీదకి వచ్చిన పని నువ్వు చూసుకోవా, నీలో కొన్ని అవలక్షణాలు ఉన్నాయి నీకు తెలుస్తున్నాయి కదా, నీ కోరికలు ఉన్నాయి, అసూయ ఉంది, ద్వేషం ఉంది, ఇవన్నీ నీకు తెలుస్తున్నాయి కదా, మరి ఈ కల్మశాలని పోగొట్టుకోవడం కోసం ఏ పని చేస్తున్నావు నువ్వు? ఎంతసేపు నీ అర్ధకామ మోక్షాలు కామాల గురించే చూసుకుంటున్నావు, మోక్షం గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నావు అంటున్నారు ఆచార్యుల వారని చెప్తూ నాన్నగారు ఒకసారి మనందరినీ, ఏంటి బిజీ, ఎందుకు బిజీ, ఏం బిజీగా ఉంటున్నావు నువ్వు అని ఒక్కసారి అమ్మ ఒక మీటింగ్లో అందరినీ ఒక ఊపు ఊపేశారు. ఆ రోజు ఆ మాట అంటే మీరు వచ్చిన పని ఏంటో మీరు ఎప్పుడన్నా చూసుకున్నారా, నువ్వు నిన్ను నువ్వు మర్చిపోయి ఎవరికన్నా ఉపయోగపడ్డావా, నీ ఎప్పుడు నీ పనిలే, నీ సొంత పనేనా, అసలు నువ్వు ఇంకా నువ్వు వచ్చి నీ భూమి మీదకి వచ్చిన పని ఏంటో నీకు తెలుసా, నువ్వన్నీ మర్చిపోయావు, నీలో ఉన్న కల్మషాలు పోగొట్టుకోవటము, నువ్వు నీ హృదయంలో ఉన్న పరమాత్మని చేరుకోవటమే నీ పని, నీ గమ్యం అది, నీ మోక్షం నువ్వు పొందటమే నీ గమ్యం, అది నువ్వేం చేస్తున్నావు, ధర్మ అర్ధకామ ఇప్పుడు ఏంటి అర్ధకామాల మీద నువ్వు మనసు పెడుతున్నావు, అర్ధకామాల మీద మనసు పెట్టి ఇక ధర్మాన్ని నువ్వు మోక్షాన్ని మర్చిపోతున్నావు కదా. ధర్మం అంటే ఏంటి, నువ్వేది ఇతరులకు ఏదన్నా నువ్వు సహాయం చేసావనుకో అది మళ్ళీ నీకు తిరిగి వచ్చేయాలని కోరుకుంటున్నావు, ఇక్కడ కోరుకుంటూ ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒకళ్ళకు పని చేసావనుకో మళ్ళీ ఆ పని ఏం చేస్తున్నావు, ఆ పని ప్రతిఫలం ఆశిస్తున్నావు, ప్రతిఫలం ఆశిస్తూ పనిచేస్తున్నావు, అది నీకు ధర్మం అవదు, ఆ ధర్మం కాదు. నీ ధర్మం ఏంటో నువ్వు చేసుకుంటూ నువ్వు ఇతరులకు ఏదన్నా నీ చేతిలో కలిగి ఉంటే కొంచెం పెట్టు, కానీ అది ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తావు నువ్వు, నీ కత్తు నేను ఇస్తున్నాను అహంకారం లేకుండా ఇవ్వు, అలా ఇస్తే మోక్షాన్ని నువ్వు అర్హులు అవుతావు. నువ్వు నిత్యాలు నీకు జీవితంలో నిత్యం అనిత్యం అని రెండు ఉన్నాయి, నువ్వు అసలు గమనించుకోవట్లే, ఈ నిత్య అనిత్యాల వివేకం పెంచుకోవడం కోసం ఈ భూమి మీదకి వచ్చావు నువ్వు, అంతేగాని మోక్షాన్ని పొందటానికి నీ మనసుని నియమించాలి దాని మీద, ఆ నియమించుకోవడానికి మనసుని నియమించుకోవడానికే నువ్వు ఇక్కడికి వచ్చావు, కానీ దీనికి ఏం చేయాలి నువ్వు, నీకెంతకు నువ్వు నియమించుకోలేవు, నీకు సజ్జన సాంగత్యం అవసరం, నీకు ఒక సద్గురువు అవసరం, నీకు పరమాత్మ కావాలి, నీకు ఆ సహవాసం కావాలి, ఆ సహవాసం కోసం వెతుకు, అవసరమైతే ప్రపంచం అంచుల దాకా వెళ్ళు, నువ్వు ఒక సత్పురుషుని పొందటం కోసం అవసరమైతే ప్రపంచం అంచుల దాకా వెళ్ళాను అని ఐన్స్టీన్ కూడా చెప్పాడు నాన్నగారు చెప్పేవారు. అంటే అంత చేయవలసి లేదండి మనం, మనం ప్రపంచం అంచుల దాకా వెళ్ళవలసి లేదండి, మనకు నాన్నగారు నిరంతరం ఎంత బోధించారో ఆ బోధల్ని హృదయంలో మనం నిలబెట్టుకుంటూ రోజు మననం చేసుకుంటూ వాటి అర్థాన్ని మనం పట్టుకోవాలండి. నాన్నగారి మాటలు ఎందుకు చెప్పారు, ఆ ప్రవచనాలు అనుగ్రహ భాషలు ఎందుకు ఇచ్చారు నాన్నగారు ఇన్ని సంవత్సరాలు, వాటి యొక్క అర్థాన్ని మనం గ్రహించగలగాలండి. మనకి నిగ్రహం లేదండి, మనం ఆచార్యుల వారు అంటున్నారంట మీకు ఆగ్రహం కాదు కావాల్సిన నిగ్రహం కావాలంటున్నారు, మనసును నిగ్రహించుకోమంటున్నారు. నాన్నగారు ఆచార్యులు వంపు పెట్టుకుని మనకు చెప్తున్నారండి ఈ మాటలన్నీ, నీ మనసును నిగ్రహించుకో, అప్పుడు అదేమవుతుంది, నీకు ఏదైతే పొందాలనుకుంటున్నావో ఆ అమృతానుభవం పొందటానికి నీ మనసు నీకు సహకరిస్తుంది. అంటే నీ శరీరాన్ని నీ మనసుని ఎలా ఉపయోగించుకుంటావు నువ్వు, ఈ తెలుసుకుంటాకి, పరమాత్మని తెలుసుకుంటాకి నువ్వు వాడుకో, నిమిత్తుడుగా చేసుకో, అప్పుడు నువ్వు నీ హృదయంలో ఉన్న పరమాత్మ నువ్వు చేరుకుంటాకి ఈ రెండింటిని మ్యాక్సిమం ఉపయోగించుకో, శరీరాన్ని మనసుని ఎంతసేపు నీ కామ్య కర్మలు చేసుకుంటాకే ఉపయోగించుకో బాకు. కొంత పరమాత్మ చెప్పాడు కదా, నేను హృదయంలో అంతర్యామిగా ఉన్నాను అని, నన్ను తెలుసుకుంటాకే ఈ భూమి మీదకి వచ్చావని తెలియజెప్పాడు కదా, అది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, నిరంతరం ఆయన పాదాలు పట్టుకోవాలి. మరి ఇలా చెప్పేవాళ్ళు కలియుగ ఆచార్యులని మన సద్గురువులండి, నాన్నగారే కదండి, నాన్నగారు మన కలియుగ ఆచార్యులండి, ఆ ఆచార్యుల బోధ మనం వినలేదండి. ఆ ఆచార్యుల బోధని నాన్నగారు ఆచార్యులు వంపు పెట్టుకుని మనకు చెప్పి మన కలియుగ ఆచార్యులని నాన్నగారు. సార్ నాన్నగారు అంటున్నారండి, ఏంటి మీరు అందరూ అలా పొంగిపోతున్నారు, ఏం చూసుకుని పొంగిపోతున్నారు, మీకున్న గౌరవాలను చూసా, మీకున్న దానాన్ని చూసా, లేకపోతే మీకున్న కీర్తికాంక్షలను చూసా, ఏం పొంగిపోయింది, ఏమి చూసుకుని మీరు పొంగిపోతున్నారు? మీరు ఇలా పొంగిపోతే భవిష్యత్తులో మీకు దుఃఖం తప్పదు. ఎందుకు, మనం నిత్యం కాని వాటిని నిత్యం అనుకుంటున్నాం కదా, అవన్నీ ఇవాళ కాకపోతే రేపైనా వెళ్ళిపోయాయి. మనం ఆ నిత్యాన్ని అనిత్యం అనిత్యాలని నిత్యం అంటున్నంత కాలం కూడా దుఃఖాన్ని వెంటాడుతుంది. మరి అసలు నీ హృదయంలో నిత్యమైంది సత్యమైంది వస్తువు ఒకటి ఉంది కదా, అది పొందటం కోసం నీ జీవితాన్ని ఉపయోగించుకోండి. మీ అనవసరంగా పొంగులు పొంగిపోకండి. ఆ ఈ పొంగిపోవటం కుంగిపోవటం కోసమే అని చెప్తూ నాన్నగారు ఒకసారి ఎవరిని ఉద్దేశించి కాదండి, మనను బాగుపడటం కోసం అసలు ఆ మాటలు ఆ పొంగిపోవటం గురించి చెప్పినప్పుడు మనం ఎంతసేపు మనం ఎంతైనా ఏమి ఆలోచించుకుంటాము, అదే మనం ఏం చూసుకుని పొంగిపోతున్నామో, ఇదంతా నిజం కాదని గురువు చెప్తున్నాడు కదా, నీ అంతర్యామిగా ఉన్న గురువు చెప్తున్నాడు. మరి ఇప్పుడన్నా నువ్వు ఇంకా నిజం తెలుసుకోవా, ఎంతకాలం ఇంకా ఇలాగే అజ్ఞానంలో ఉంటావు అని లోపల నుంచి మనకి ఒక విధమైన షేకింగ్ మొదలవుతుంది. అప్పుడు మనం ఆలోచిస్తాం, గురువు చెప్పిన విషయాన్ని ఫాలో అవటం కోసం, గురువు చెప్పిన విషయాన్ని మనం ఆచరణలో తీసుకుని దాన్ని ఎలా సాధించుకోవాలో అప్పుడు మన సాధన మొదలెడతామండి. సాధన అంటే ఏంటండి, మళ్ళీ ఎక్కడో మళ్ళీ ఇప్పుడు మనం ధ్యానం చేసినా జపం చేసినా అన్నీ కూడా మనసుతోనే చేస్తున్నామండి, మనసు అక్కడ పెడుతున్నాం. మేమేమో విచారణ చేసినా మనసేనండి, విచారణ చేసినా ధ్యానం చేసినా జపం చేసినా మనసేనండి. ఏంటి, మనసే చేస్తుంది. భగవాన్ అనేవారి మనసు అబద్ధమైతే మనసు చేసేయండి మాయేగా అనేవారైనా, కానీ మనసుని ఎందుకు పెట్టాలండి వాటి మీద? అది మనకు ఉపకరణం అండి, పనిముట్టండి. మన మనసు మన దేహం మనకి పనిముట్లండి. మనం సత్యాన్ని తెలుసుకోవటం కోసం, సత్యాన్వేషణ కోసం మనం ఈ రెండింటిని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలండి. శరీరాన్ని మనసుని ఉపయోగించుకుని మనం ఏదైతే కాదో దానిలోంచి విడిపడిపోవాలండి మనం. అందుకే అసలు ఈ భూమి మీదకి వచ్చామండి మనం. ఇంకింతకంటే వేరే పని అంటూ మన దగ్గర మనకి అసలు ఏమీ లేదండి. నాన్నగారు ఒక మాట చెప్తే ఒకసారి, అమ్మా మీరెవరికన్నా ఉపకారం చేసేసారనుకో, వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీకు తిరిగి ఉపకారం చేయాలని ఎదురు చూస్తారు. అసలు అలా చూడటం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీరు మీకు తెలియకుండానే మీ కష్టం కొని తెచ్చుకుంటున్నారమ్మా అన్నారు. అంటే ఏంటండి, ఇక్కడ ఎవరికైనా ఉపకారం ఎప్పుడు చేస్తామండి మనం? వాళ్ళ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉపకారం చేస్తున్నామండి మనం కదా. మరి మళ్ళీ మనం తిరిగి వాళ్ళ నుంచి ఉపకారం కోరుకుంటున్నామంటే మళ్ళీ మనం ఆ కష్టం మనకు రావాలని కోరుకుంటున్నట్టే అన్నారు నాన్నగారు. అసలు చెల్లిమని కొట్టినట్టు ఉందా లేదండి ఆ మాట? ఏంటి అబ్బా, నిజమా? అసలు మనం ఎవరికన్నా సాయం చేసేసి మర్చిపోవాలి. నాన్నగారు చెప్పినది ఉపకారం చేసేసి మర్చిపోండి. మీరు మరి తిరిగి వాళ్ళు ఉపకారం చెయ్యాలని కోరుకున్నారో, వాళ్ళకి వచ్చిన కష్టం మీరు రావాలని కోరుకున్నట్టే అన్నారు. అసలు ఇంత ఇంత విడమర్చి ఎవరు చెప్తారండి మనకి? మనకి అసలు ఎలా అర్థమవుతుంది? ఉపకారం చేసిన వాళ్ళకి వాళ్ళని తిరిగి నుంచి ఆశించబాకు, కర్తృత్వం లేకుండా నువ్వు చెయ్యి అంటే ఓకే, కానీ ఈ పదం అనేసరికి నీకు తిరిగి నీ కష్టం రావాలని నువ్వు కోరుకుంటున్నావు అనేసరికి ఎక్కడికక్కడ మనసు అరెస్ట్ అయిపోతుంది. మనకు అవసరం లేదు కదా. మనం తెలుసో తెలియకో ఈ మాట అనుకున్నవాడు వెంటనే గురువు గారు మనని లోపల స్టడీ చేస్తారు. నువ్వు చేసి మర్చిపో, మర్చిపోతే నువ్వు చేసి తీసుకున్నవాడు ఆడి నుంచి మళ్ళీ తిరిగి నువ్వు ఏదో కోరుకున్నావంటే నువ్వు కోరి కష్టం తెచ్చుకున్నట్టే. ఇంకోసారి ఏం చెప్పేవారంటండి నాన్నగారు, పూర్వం అంటండి భిక్ష చేసేవాడు మనకి హరిదాసులు భిక్షకు వచ్చేవాడు. భిక్ష చేస్తూ రామార్పణం కృష్ణార్పణం అనుకునేవాడు. పెద్దాళ్ళు అలా నేర్పించారు. నాన్నగారు ఒకసారి ఈ మాట చెప్తూ అమ్మ రాముడి అకౌంట్లో కృష్ణార్పణం అని కృష్ణుడి అకౌంట్లో మీ పుణ్యం దాచేసుకుంటున్నారమ్మా, మళ్ళీ ఇంకో జన్మలో ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తేయాలమ్మా, మీరు జన్మ ఎత్తేయాలమ్మా. ఎందుకు పుణ్యం దాచుకుంటున్నారు, ఆ పుణ్యం ఖర్చు అవ్వాలి కదా. మీరు అడిగి భీమి వేస్తూ రామార్పణం కృష్ణార్పణం అనుకున్నారంటే కృష్ణుడి అకౌంట్లో రాముడి అకౌంట్లో మీరు దానం దాచుకుంటున్నారు, మీరు ఈ పుణ్యం దాచుకుంటున్నారు, ఇంకో జన్మలో మీరు అనుభవించాలమ్మా. అందుకే ఏం అనుకోవాలంట, బియ్యం వేసేటప్పుడు వాడి బియ్యం నా దగ్గర ఉన్నాయి నేను వాడికి వేస్తున్నాను భిక్ష అనుకోవడం, భిక్ష కూడా కాదు వాడి బియ్యం వాడికి వేస్తున్నాను అనుకోవాలంట. అప్పుడు మనకి ఇంకో జన్మలో అంటే ఈ మనం ఏం చేసినా పాపం చేసినా పుణ్యం చేసినా అంతా మనసుతోనే కదండి, అంతా తలంపులే కదండి. ఆ తలంపుల నుంచి మనం బయటపడటం కోసం నాన్నగారు ఎన్ని విధాలుగా మనకు చెప్పేవారండి. అంటే అసలు ఒక తలంపు మనకి పునర్జన్మ తెచ్చిపెట్టేస్తుందండి. ఒక్కసారి మనం ఇలా ఆలోచించుకోవటం వల్ల నాన్నగారు చెప్పారు, మీకు వచ్చే ప్రతి తలంపుకి భవిష్యత్తులో భగవంతుడికి సమాధానం చెప్పాలమ్మా అనేవారు. అంటే మన తలంపుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఈ విషయం ఆలోచిస్తే మనం చేసే ప్రతి పనిలో కూడా మనం చేసేటప్పుడు ఆ పని చేసేటప్పుడు కూడా ఆ ఫలితాన్ని ఆశించకుండా పనిచేయమన్నారు నాన్నగారు. బే మనకు అది ఎక్కడ కుదురుద్దండి, ఎప్పుడు కుదురుద్దండి, ఏ పని చేసినా కూడా దాని నుంచి ముందే అసలు ఆ పని చేయకముందే దాని ఫలితాన్ని రెడీ చేసేసుకుంటున్నాం మనం, ఇలా రావాలి అలా రావాలి. కానీ ఇక్కడ నాన్నగారు వచ్చి మనందరికి తెలియజెప్పింది ఏంటంటే, పని నీ చేతిలో ఉందిరా, నీ చేతిలో ఉందయ్యా, నీ చేతిలో ఉందమ్మా, పని నీ మాత్రమే నీ చేతిలో ఉంది, ఫలితం ఈశ్వరుడి చేతిలో ఉంది. ఆడే ఎలా ఇస్తే అలా స్వీకరించు నువ్వు, నువ్వెందుకు తీర్పులు చెప్పేసుకుంటున్నావు, నాకు అలా కావాలి ఇలా కావాలి అని తీర్పులు చెప్పేసుకుంటున్నావు. ఇలా తీర్పులు చెప్పుకుని ఇంకా నువ్వు ఉన్న ఇంకా పొల్యూటవు బాపు, ఇంకా కల్మషాలు పెంచుకోకు నీ మనసులో. నువ్వేం చేస్తావంటే పని చెయ్యి, పని పని కోసమే చెయ్యి. నువ్వు పని పని కోసమే చేస్తే నీ లోపల మనసు పలచబడిపోతుంది. దానికి మన తలంపులే కదండి ఆహారం, ఆ తలంపులు ఇచ్చేస్తున్నావు. ఆ తలంపులు ఇచ్చేస్తే ఆ తలంపుల్లోనే మనం ఆ మనసుకి బలాన్ని ఇచ్చేస్తున్నామండి. ఎప్పుడైతే మనం ఈ తలంపుల్ని మనం అలా చూస్తున్నట్టు అలా వదిలేసామనుకోండి, దానికి విలువ ఇవ్వకుండా, అంటే ఒకవేళ నీకు ఆ లోపల తలంపు వచ్చినా దానికి నువ్వు ఆకారం తీసుకురావద్దు, అంటే మాటల రూపంలోనో పని రూపంలోనో దాన్ని నువ్వు చేసేయొద్దు. అలా చూసి వదిలేయి, దాన్ని అలా గమనిస్తూ ఉండు. అది గమనిస్తూ ఉంటే అది అలా మనం చూస్తూ ఉంటే ఆ తలంపు రాలిపోద్ది అన్నారు, ఆ తలంపు పోతుందన్నారు. మనం ఇలాంటి చిన్న చిన్న మాటల్లో అసలు మనకి ఎంత అర్థాలు చెప్పారండి నాన్నగారు. అసలు ఏండి అసలు మనం చిన్నప్పటి నుంచి మనం విన్న విషయాలు చాలా తక్కువండి, మనకి తెలిసిన విషయం చాలా కొంచెం అండి. నాన్నగారు వచ్చి మనకి నేర్పించింది ఎంత అంటే, అసలు మళ్ళీ మన జీవితంలో ఒక జీవితం మొత్తం మనం ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని సాధనలు చేసినా తపస్సులు చేసినా మనకు దొరకవండి ఈ మాటలు. ఆ గురువు చెప్పిన మాటలను మనం శ్రవణం చేయకుండా గాలి కొదిలేస్తే ఎట్లండి మరి, ఎందుకండి సత్సంగాలు ఎందుకు పెట్టుకుంటున్నామండి. ఆ గురువు మాటల్ని మననం చేసుకోవటం కోసమండి, మళ్ళీ 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 మననం చేసుకోవటం వల్ల మన మనస్సు పలచబడుతుందండి. అంటే భగవంతుడి యొక్క గొప్ప తెలిసినప్పుడు మనం ఏంటో మనకు అర్థమైపోతుంది కండి, మన వల్ల ఏమీ జరగటం లేదు, ఇదంతా ఈశ్వరుడిదే, మనం చేశామనుకుంటున్నాం కానీ ఇదంతా మనది కాదు, ఇదంతా ఆయనది లీల, ఆయన లీల అని మనకు అర్థమైతేనండి మనం వీటన్నిటి నుంచి బయటపడటానికి ఆ మాట సరిపోద్దండి, ఆ తలంపు సరిపోద్దండి. ఎక్కువ అవసరం లేదండి మనకు ఆ తలంపులు వేగం తగ్గించుకోవాలి మనం. ఆ తలంపులు మనకు తెచ్చిపెట్టేయండి, తలంపులే కదండి మన దేహానికి. మనం తినే ఆహారం దాన్ని తిని మన శరీరాన్ని ఎలా పెంచుకుంటున్నామో ఈ తలంపుల వల్ల మనసును పెంచేసుకుంటున్నాం మనం. ఈ మనసే మనకి ఏది తెచ్చిపెట్టినా మనసేనండి, ఇంక వేరే ఏముందని చెప్తానికి. ఆ మనసుని మనం బాగు చేసుకోవడం తప్పించి భూమి మీదకి వచ్చిన పని అంటూ మనకి ఇంకేమీ లేదండి, మనం అది మర్చిపోతున్నామండి. నాన్నగారు ఏమంటున్నారంటే, అది చూసుకోండి, మీరు వచ్చిన పని మీరు చూసుకోండి, అసలు మనకి ఏంటండి, మనకి ఈ ఉపనిషత్తుల గురించి చెప్పినా, ఒక గీత గురించి చెప్పినా, మనకి వేదాంతం గురించి చెప్పినా, ఏం చెప్పినా వాటిలో చివరికి ఉన్న గోల్ ఒక్కటే ఒకటండి, గమ్యం ఒక్కటేనండి. ఒక్కటే గమ్యం చెప్పారు, ఎన్ని చెప్పినా శాస్త్రాల్లో చెప్పింది ఒక్కటేనండి. నీ హృదయంలో ఉన్న పరమాత్మను చేరుకోవటమే నీ గమ్యం, అదే నీ మోక్షం, అదే నిర్వాణం. ఇంక ఏదన్నా పేరు పెట్టండి దానికి, అదే. దానికోసమే నువ్వు జీవితాన్ని ఉపయోగించుకో, నీ శరీరాన్ని ఉపయోగించుకో, నీ మనసును ఉపయోగించుకో అని చెప్తున్నారు నాన్నగారు. ఈ ఉపనిషత్తుల గురించి చెప్పేటప్పుడు నాన్నగారు అన్నారు, అమ్మా ఉపనిషత్తులు అంటే అయ్యో బ్రహ్మసూత్రాలు, ఆచార్యుల వారు ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రాశారు, బ్రహ్మసూత్రాలు రాశారు, కానీ ఈ బ్రహ్మసూత్రాలు అంటే ఏంటో అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఉన్నది బ్రహ్మం ఒక్కటే నాన్నగారు రాశారు చూసారు కదండి ఒక పుస్తకం, బిందాక ఉష కూడా చెప్పింది నాన్నగారు. అందులో శంకరాచార్యుడు భాషను దాన్ని సంకలనం చేసి రమణ గారు ఇచ్చారండి పుస్తకం. ఆ ఉన్నది బ్రహ్మం ఒక్కటే చదువుతా ఉంటే నిదానంగా మన మనసు ఆ వస్తువు దగ్గరికి జరుగుతూ ఉంటుందండి. ఆ జరుగుతూ అదే కదండి మనకు కావాలి. అంటే ఒకసారి నాన్నగారికి అరుణాచలంలో ఒకళ్ళు ఒక ఆయన క్వశ్చన్ వేశారండి, ఏమండి ఉన్నది 40 సద్విద్య అని భగవాన్ రాశారు, ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఉన్నది 40 అని ఎందుకు అన్నారండి ఆయన, 40 ఎందుకు రాశారండి, ఒక్కటే రాయొచ్చు కదండి అని అడిగారంట. నాన్నగారు అన్నారు అవునండి ఒక్కటేనండి, ఆయన చెప్పింది ఒక్కటండి, ఉన్నది ఒక్కటే అని చెప్తూ దాన్ని 40 శ్లోకాల్లో వివరించారండి, అర్థం అవటం కోసం విశదీకరించారండి. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒక్కొక్కళ్ళ మన ఇప్పుడు ఎన్నో రకాల మనస్తత్వాలు మనుషులు, మరి ఒక పాఠం చెప్పేటప్పుడు ఒక ఉపాధ్యాయుడు కానండి 4 విధాలుగా చెప్తాడండి, ఒక్కొక్కళ్ళ బుర్రకి ఒక్కొక్కలాగా అర్థమవుతుందండి, అంటే ఒక్కొక్క వే అర్థమవుతుంది. సమ్ము కూడా ఉందండి, ఒక లెక్క ఉంది, ఒక లెక్కని 10 మోడల్స్లో చేయొచ్చు. 10 మోడల్స్లో ఉపాధ్యాయుడు ఎందుకు చెప్తాడండి, ఒక్కో మోడల్ ఒక్కొక్క బుర్రకు అందుద్దండి. అలాగే ఉన్నది ఒక్కటే, ఉన్నది 40 సద్విద్య అని ఎందుకు చెప్తారంటే ఉన్నది ఒక్కటే 40 రకాలు అంటే ఉన్నది ఒక్కదాన్ని 40 విధాలుగా అంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకంగా ఏది చెప్పినా మన సత్యానికి దగ్గర చేయటం కోసమే, ఉన్నది ఒక్కటే అని చెప్పటం కోసమే దాన్ని వక్కాణించారే కానీ 40లోనూ వేరువేరుగా రాయలేదు కదండి అన్నారు నాన్నగారు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, దాన్ని ఇన్ని రకాలుగా ఎందుకండి, నాన్నగారు కూడా సబ్జెక్ట్ ఒక్కటే కదా, మనం తెలుసుకోవలసిన విషయం ఒక్కటే కదా, మన గోల్ ఒక్కటే కదా, కానీ నాన్నగారు ఎన్ని విధాలు చెప్పారండి మనకి. అంటే గీతలో పరమాత్మ కూడా అన్ని శ్లోకాల్లో అన్ని యోగాలు ఎందుకు చెప్పాడండి, ఆ ఒక్కొక్క యోగం ఒక్కొక్కరికి ఒక్కొక్క బుర్రకు అందుద్దండి. యోగం అంటే ఏంటండి, భగవంతుడితో కలవటం, భగవంతుడితో కలవటం కదా యోగం అంటే. నువ్వు ధ్యాన యోగం తీసుకో, భక్తి యోగం తీసుకో, జ్ఞాన యోగం తీసుకో, ఏ యోగమైనా చేసుకో, కానీ నీ గోల్ ఏంటి, నువ్వు పరమాత్మని చేరుకోవటం, పరమాత్మలో ఐక్యం అవటం, ఇదే నీ గోలు, ఇంకొక గోల్ అంటూ లేదు. నువ్వు ఎంతకాలం జీవించినా, నువ్వు అనిత్యమైన వాటి కోసం ఎంతకాలం పరుగులు తీసినా, నువ్వు మళ్ళీ మళ్ళీ జన్మలెత్తవలసిందే. నీకు జన్మరాహిత్యం ఎప్పుడు తగులుతుంది, ఎప్పుడు కలుగుతుంది నీకు జన్మరాహిత్యం, పరమాత్మని చేరుకున్నప్పుడే. ఏమండి ఇప్పుడు దోణిని కట్టాడికి కట్టేశామండి, అంటే మన దేహం అని ప్రారంభం, ఇప్పుడు ఈ దేహం అనే దాన్ని మనం దేహాత్మ బుద్ధిని వదిలేసామనుకోండి, దూడని కట్టాడికి కట్టేస్తాడండి, కట్టేసి దెబ్బలు కొడితే దొరుకుతుంది, అది ఆ దెబ్బలు తింటదండి. అది ఎప్పుడైతే తెంచుకుని పారిపోయిందోనండి, యజమాని ఏం చేయగలడండి, దెబ్బలు కొట్టలేడండి. అంటే మనం ఈ దేహాత్మ బుద్ధిని దాటేస్తేనండి మనం జనన మన చక్ర నుంచి దాటిపోతామండి. ఈ దేహాత్మ బుద్ధిని దాటాలి మనం, ఇదేనండి మన గోల్. ఈ దేహాత్మ బుద్ధిని దాటాలి అంటే ఎన్ని రకాలుగా సాధన చెయ్యాలో, ఎన్ని రకాలుగా నువ్వు సాధన చెయ్యొచ్చో నాన్నగారు చెప్పారండి. ఉన్నది 40లో కూడా అదే చెప్పుకొచ్చారండి. నువ్వు ఏ రకంగా చేస్తే ఏది చేస్తే ఎలా చేరుకుంటావు, చేరుకునేది ఒక్కటే, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు భక్తి మార్గం పెట్టారు, ధ్యాన మార్గం అన్నారు, జ్ఞాన మార్గం అన్నారు. ఇక్కడ ఏంటండి, నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, అమ్మా భక్తి లేకుండా జ్ఞానం రాదు కదా, భక్తి జ్ఞానానికి మాత కదా, మాతమ్మ అనేవారు. అంటే ఇప్పుడు కొంతమంది జ్ఞాన మార్గం అంటే ఇష్టం అండి, కొంతమందికి ధ్యాన మార్గం అంటే ఇష్టం అండి, కొంతమంది భక్తి మార్గం ఇష్టం అండి. నాన్నగారు ఒకసారి ఒక విషయం చెప్పారండి, మీరు నదిని దాటాలనుకోండి, ఒకడు ఈత కొట్టి దాటెళ్ళచ్చు, ఒకడు చిన్న పడవలు బోదుల మీద వెళ్ళచ్చు, ఒక్కొక్కడు చిన్న పడవల మీద వెళ్ళచ్చు, ఒకళ్ళు నౌకలో వెళ్ళచ్చు, ఒకడు పెద్ద ఓడలో వెళ్ళచ్చు. ఎలా వెళ్ళినా ఏంటండి, ఆడ యువతల నదిని, ఈ నది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు దా వెళ్ళటం కోసం ఇన్ని మార్గాలు ఉన్నాయి. నాన్నగారు ఈ మాట చెప్తూ, జ్ఞాన మార్గం ఎలాంటిది అంటండి, కష్టమైన మార్గం అంటండి, ఈదేవాడు లాంటిది అంటండి. ఈదేవాడికి ఎక్కడ జారిపోతానో ఎక్కడ ఆగిపోతానో అని భయం ఉంటుందండి. భక్తి మార్గంలో ఉన్నవాడికి, శరణాగతి మార్గంలో ఉన్నవాడు హ్యాపీగా వాడెక్కి కూర్చుంటాడండి. కూర్చుని వాడు ఎలా ఉంటాడండి, కూర్చుని వాడు ఎలా ఉంటాడండి, వాడు పూర్ణ శరణాగతి అండి. నా గురువు నన్ను ఒడ్డుకు చేర్చేస్తాడు, నన్ను నేను నేను ఈ పాదాలే పట్టుకున్నాను, నీ పాదాలే శరణన్నాను, నువ్వు నన్ను తీసుకెళ్లకుండా ఎలా వెళ్తావు, నన్ను గమ్యం చేర్చకుండా వదిలేస్తావా, వదిలేవు కదా. అంటే ఇక్కడ ఏంటండి, శరణాగతి మార్గం సేఫెస్ట్ అండ్ ష్యూరెస్ట్ అన్నారండి నాన్నగారు. ష్యూరెస్ట్ అది డెఫినెట్గా అందుతుంది, దొరుకుతుంది అది ఏంటంటే సేఫెస్ట్ అండి. అంటే ఇప్పుడు విచారణ మార్గం కూడా చేసి విచారణ చివరిలోకి వచ్చినా కూడా ఉంది, అక్కడ కూడా శరణాగతి అయిపోవాలండి. విచారణ చేసినా ఒక ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ స్టేజ్లో వీడు ఉండడండి. ఇప్పుడు విచారణ చేయటానికి మనసు కావాలండి, ఆ మనసు ఎక్కడో చోట నాశనం అయినప్పుడే కదండి మనకు భగవంతుడిని ఐక్యమవుతాం. అక్కడ మనసు నశించిపోవాలి కదా, ఎక్కడ మనసు నశించిపోయిందో అప్పుడు ఏమంటాడంటే, ఉన్నది నువ్వే, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, అది నువ్వే, నేను లేను అనేది అక్కడ ఆడికి అనుభవంలోకి వచ్చేస్తుంది. ఈ శరణాగతిలోకి వెళ్ళిన వాడికి కూడా ఎండ్ ఆఫ్ ద స్టేజ్ ఏంటండి, ఇదేనండి, నేను లేను, ఉన్నది నువ్వు అని ఆయనలో ఐక్యమైపోవటమే నాకు అని అక్కడ శరణాగతికి పడిపోవాల్సిందేనండి. గతెల్లా మన శరణాగతేనండి, ఆ శరణాగతి సేఫెస్ట్ అండి, సూరెస్ట్ అండి. అంటే ఒక్కొక్కళ్ళ మెంటల్ మేకప్ని బట్టి నాన్నగారు చెప్పేవారు, మీరు ఈ మార్గంలో ఇప్పుడు ఎవరైనా ధ్యానం చేసుకుంటున్నావు నాన్నగారు అంటే, చేసుకోండి అమ్మా, ఆ ధ్యానమే మిమ్మల్ని తీసుకెళ్తుంది అని. జపం చేసుకుంటున్నామమ్మా అంటే జపయజ్ఞం అది చేసుకోమనేవారు. నాన్నగారు ఏ మార్గాన్ని చులకన చేయలేదండి, అన్ని మార్గాల్ని నాన్నగారు సమన్వయం చేసుకుంటూ మనం ఏది పొందాలో వస్తువు దగ్గరకు తీసుకెళ్ళటానికి జీవితం పొడుగునా బోధించారండి. అంతే కదండి, ఆయన భూమి మీదకి వచ్చి చేసిన పని అదేనండి. నాన్నగారు ఎన్ని జ్ఞాన యజ్ఞాలండి, ఆ జ్ఞాన యజ్ఞం అంటే నాన్నగారు ఎప్పుడు అనేవారు, అమ్మ ఈ జ్ఞాన యజ్ఞాలు ఇది ప్రవచనాలు కాదమ్మా, అనుగ్రహ భాషణాలు కాదమ్మా, జ్ఞాన యజ్ఞాలు అనేవారు. అంటే ఈ యజ్ఞం అంటే యజ్ఞం వలన, ఈ జ్ఞాన యజ్ఞం వలన జీవుణ్ణి పరమాత్మలో ఐక్యం చేయటం కోసమేనమ్మా. ఇప్పుడు యజ్ఞం అంటే ఏంటండి, భౌతికమైన యజ్ఞానికి ఏంటి, సమిదలు పుల్లలు ఆవులు ఇవన్నీ పెట్టుకుంటాం, ఇవన్నీ కావాలండి. ఈ జ్ఞాన యజ్ఞానికి ఏంటండి, రెండే రెండండి, ఆత్మ పరమాత్మ. పరమాత్మలో కలవటమే ఈ జీవుడు. ఎక్కడి నుంచి వచ్చాడండి, పరమాత్మలోంచే వచ్చాడు వీడికి సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఎక్కడుందండి. మనం ఉందనుకుని ఏంటి అంటే, మనం ఎంతకాలము భ్రమలో జీవించినా మనం వెళ్ళవలసింది అక్కడికేనండి, ఎక్కడికి, నేను లేను ఉన్నది నువ్వే అనే దగ్గరికి వెళ్ళాల్సిందండి. ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినా గురువు దగ్గరికి వెళ్ళినానండి ఏం కోరుకోవాలంటే, ఆయన దయ ఆయన అనుగ్రహమే కోరుకోమంటారు నాన్నగారు. మీరు సంసార విషయాలు అడగండి, ఆ సంసార విషయాలు అవి ఏం అవసరం మీకు తెలియదు, ఒక్కసారి మీకు తెలియకుండా ఏది అవనవసరమో అనవసరమో అవి కోరేసుకుంటారు. అవి ఇచ్చేసాడు అనుకో, ఇడు పాడైపోతాడు అనుకుంటే ఆయన ఇవ్వడమ్మా, అంటే మీకు ఏది మంచిదో మీకన్నా ఆయనకి ఎక్కువ తెలుసమ్మా. ఎందుకంటే నీ హృదయంలో అంతరాత్మగా ఉంది పరమాత్మ కన్నా నీకెక్కువేం తెలుసు. నీకొచ్చే ప్రతి తలంపుకి సాక్షి వాడు. ముందు అక్కడ తెలిసిన తర్వాతే నీకు వస్తుంది తలంపు. మరి నీకేం కావాలో ఆయనకి తెలియదా? కానీ ఇక్కడ అదే అంటారు, అడగందే అమ్మాయిని అమ్మ అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారమ్మ. కానీ భగవంతుణ్ణి ఒక్కటే అడగాలంట, ఆయన ప్రేమ ఆయన దయ. అంటే మనం బాహ్య విషయాల కోసం చాలా విషయాలు చాలా మంది అడుగుతామంటే, అంటే అది కూడా చెప్పారమ్మ నాన్నగారు ఒకసారి, అంటే అవి కూడా అవసరమే కదా. భౌతికమైన ఈ కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు భగవంతునే కదా అడుగుతారు మీరు, మనం ఇంకెవరిని అడుగుతామమ్మా? మన అమ్మని నాన్ననే కదా అడుగుతాము, మన పరమాత్మనే కదమ్మా అడుగుతాము. అడగండి, తప్పులేదు అనేవారు ఒకసారి. ఎందుకంటే ఆ పరమాత్మ ఆ మీద విశ్వాసం కుదరటం కోసం మనం అడగటం వలన ఆయన ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఆ విశ్వాసాన్ని మనలో పెంచేటట్టు చేస్తారమ్మ. చేసి ఏం చేస్తాడు, ఎప్పటికైనా వీడు నన్ను ఇది అడగకపోతాడా, ఏం అడగకపోతాడు, నన్ను నీలో కలుపుకో తండ్రి, నీ అనుగ్రహం చాలు, నీ ప్రేమ చాలు, నీ దయ చాలు, అని అడగకపోతాడా అని చూస్తాడంటమ్మ పరమాత్మ. ఇప్పుడు అన్నమో రామచంద్ర అని ఏడ్చేవాడికి అన్నం పెట్టకుండా జ్ఞానం బోధిస్తే ఏమెక్కుతుందమ్మా వాళ్ళకి అన్నవారు నాన్నగారు. అంటే ఇప్పుడు బాహ్యంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి, మరి వాడికి అన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు వాడికి అయ్యే గుర్తుకొస్తాయి. ఇంకా భగవంతుడు అంటే భగవంతుని ధ్యానం చేసుకోవాలనో జపం చేసుకోవాలనో ఇవన్నీ తలంపులు రావంట. అలా కానీ వాడంటే భగవంతుని అడుగుతాడు, కోరికలు కోరుకోవడం వరకే అడుగుతాడంట, ఈ బాహ్య కష్టాల నుంచి బయటపడయ్యి అని. అవి కూడా ఆయన తీర్చేస్తాడమ్మా, మనం ఇంకెవరిని అడగలగమమ్మా? అడిగితే ఆయనే కదా అడగాలి. మనుషుల్ని అడిగామనుకోమ్మా, వాళ్ళు పెడితే పెడతారు, అది తిడతారమ్మా. పెట్టినా మళ్ళీ ఆ పెట్టినా కూడా తిడతా, పెట్టినా కూడా నీకేమి మీకు కలిసి రాదమ్మా. మనుషులు ఇచ్చింది ఎంతకాలం ఉంటుంది మీకు అన్నారు నాన్నగారు. మనుషులు ఇచ్చింది మీకు ఎంతకాలం ఉంటుంది, పరమాత్మ ఇస్తే శాశ్వతం అన్నారు నాన్నగారు. అంటే ఆ మాట చెప్తూ ఆచార్యులు వారి మాట చెప్పారు ఒకసారి నాన్నగారు. అమ్మా ఆచార్యులు వారు చిన్నప్పుడు భిక్షకెళ్ళారమ్మా, భిక్షకెళ్తే ఆయన ఒక బ్రాహ్మణ స్త్రీ ఇంటి ముందు ఆగి భవతీ భిక్షాందేహ అంటే ఆ అమ్మ ఆ అమ్మగారికి ఈ పిల్లవాడిని చూస్తే బ్రహ్మ తేజస్తో తిరుగుతున్నాడు, వీని చూస్తే ఏమన్నా పెట్టాలనిపిస్తుంది, ఏమన్నా ఇవ్వాలనిపిస్తుంది, కానీ ఇంట్లో చూస్తే ఏమీ కనపట్టలేదు అని ఇల్లంతా వెతికేస్తుందంట ఆ అమ్మ. చివరికి ఆమెకంటమ్మ ఒక ఉసిరిగాయ దొరికిందంట. నాన్నగారు చెప్పింది మనందరూ తెలిసిందే, అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం గురించి చెప్తున్నాయి ఇక్కడ. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆమె ఏం చేస్తా తీసుకొచ్చి ఆయన భిక్ష పాత్రలా చేస్తుంది. వెంటనే ఆయన్ని కనకధారాస్తవం లక్ష్మీదేవిని స్తోత్రిస్తాడు, ఆయన స్తోత్రం పఠనం చేస్తాడమ్మ. కనకధారాస్తవం అప్పుడే వచ్చింది. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, వీళ్ళు పూర్వజన్మలో ఎవరికి ఏమీ పెట్టలేదు, అందుకే వీళ్ళకి ఈ జన్మలో ఇవ్వలేదు అంటదమ్మ. అంటే ఇప్పుడు నాకు ఉసిరిగా ఇచ్చింది నిజమే కదా అడుగుతాడు, ఇది నిజమే అయితే మరి ఇప్పుడు దీనికి వాళ్ళకి ఇవ్వు నువ్వు సంపద అంటాడు ఆయన. అప్పుడు బంగారు ఉసిరికాయలు కులిపించిందని నాన్నగారు చెప్పారు ఆచార్యుల వారి గురించి చెప్తూ. ఆ భగవంతుడు ఇచ్చిన సంపద అది ఎన్ని తరాలకి తరగలేదంటమ్మ. అంటే మనం మనుషుల్ని అడిగితే ఇచ్చే సంపద ఎప్పుడొకప్పుడు కరిగిపోతాం, ఎవరు ఏది ఇచ్చినా అది ఎంతకాలం నిలబడదు, కానీ భగవంతుడు ఇచ్చింది శాశ్వతం. ఆ మాట చెప్తూ నాన్నగారు అన్నారు, మీ అందరికీ ఏదన్నా ఇబ్బందులుంటే ఆ కనకదారాత్వం చదువుకోండి అమ్మా, మీకు అయ్యే ఆయన ఇచ్చే ఆ లక్ష్మీదేవి మీ అనుగ్రహం కురిపించేస్తానేవారు నాన్నగారు అని. ఒకసారి కనకదారాత్వం పుస్తకాలు కూడా ఎవరో ఏంచిపెట్టిన నాన్నగారు అయ్యి పంచిపెట్టమని చెప్పారమ్మా. అంటే ఇక్కడ గురువుగారు ఏంటమ్మా, మన విశ్వాసాలను ఎక్కడ ఏ మూలా కూడా చదవకుండా చూసుకునేవారు. కొంతమందికి విష్ణు సహస్రనామాలు చేసుకోవాలని, లక్ష్మీ సహస్రనామాలు చేసుకోవాలని, పూజలు చేసుకోవాలని, జపాలు చేసుకోవాలని, ధ్యానాలు చేసుకోవాలని చాలా కోరుకుంటే వాళ్ళని అందరూ అనేవారు అవన్నీ చేసుకోమని నాన్నగారు ప్రోత్సహించేవారండి. ఎప్పుడు కూడా నాన్నగారు ఎవరిని డిస్కరేజ్ చేయలేదండి, ఏది చేసినా ఏది చేసినా ఈశ్వరుడి ఆయన నాన్నగారు ఈశ్వరుని మన దగ్గరికి మనం చేర్చడం కోసమే చెప్పేవారే కానీ ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదండి నాన్నగారు. అంటే ఇది ఒక్కటే సత్యం, ఆత్మ ఒక్కటే సత్యం, ఆత్మే నిత్యం. ఇది నా అలా డైరెక్ట్గా నాన్నగారు ఆత్మే సత్యం ఆత్మే నిత్యం ఇది మీరు తెలుసుకోండి అంటే మనకు తెలిసి తెలియకపోనండి. కానీ నాన్నగారు ఎలా చెప్పుకొచ్చారంటే, నువ్వు ఎలా జీవిస్తే ఈ ఆత్మను తెలుసుకుంటావు, నీ జీవిత విధానం ఎలా ఉండాలి, అవన్నీ కూడా మనకు నేర్పించారు కదండి. నువ్వు పని ఎలా చేస్తావు, పనిలో నైపుణ్యం చూపించు, పని పని కోసమే చెయ్యి. పని నువ్వు ఎలా చేస్తే అది నైపుణ్యంగా పని జరుగుతుందో అలాగే చెయ్యి. కానీ పని చేసేటప్పుడు ఎక్కడా కూడా నీ కర్తృత్వం పెట్టుకోవద్దు, అంటే నేను చేస్తున్నానని అహంకారం పెట్టుకోవద్దు, ఇది ఈశ్వరుడు నాకు కేటాయించిన పని అని చెయ్యి. ఆ పని ఎలా ఉంటుందంటే నైపుణ్యంగా జరిగిపోద్ది, అంతేకాదు ఫలితం ఆశించకుండా చెయ్యి. ఫలితం ఆశించకుండా చేయటం వలన ఏంటమ్మా అంటే మనకి చిత్తశుద్ధి వస్తుందండి. అసలు ఆ చిత్తశుద్ధి అనే దాని ఆ గేట్ ద్వారానే మనం మోక్షం పొందాలని నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు. మనకి చిత్తశుద్ధి లేదండి, నాన్నగారు ఎప్పుడైనా చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలారా అని చెప్పి వేమన పద్యం ఉంది. అలాగే మనకి ఏదైనా కానీ మన మనసు శుద్ధిగా ఉండాలండి. ఏది చేసినా మన మనసు ఎలా ఉండాలండి, మనసుని నియమించుకునేట, అంటే మనసు ఏం చేస్తున్నామో దాని మీద దృష్టి పెట్టి పని చేస్తున్నప్పుడు ఏకాగ్రతగా, ఏ పని చేసినా ఏకాగ్రతగా, ఒక ధ్యానం చేసినా, జపం చేసినా, పూజ చేసుకున్నా, విచారణ చేసినా, ఏదన్నా చేయండి అది ఎలా ఉండాలండి, ఏకాగ్రతతో ఉండాలన్నారు నాన్నగారు. ఆ పని కూడా ఎలా చేయాలన్నారు, నైపుణ్యంగా చేయమన్నారు. మళ్ళీ ఎలా చేయమన్నారు, కర్తృత్వం పెట్టుకోకుండా చేయమన్నారు. ఇన్ని విధాలా చెప్పుకొచ్చారండి. మరి నాన్నగారు ఏం చెప్తున్నారండి, మన దేహంతో సంపాదించుకున్నా ఉండే కదండి గుణ. ఇప్పుడు మనం ఏం సంపాదించుకున్న దేహంతోనండి, మంచి గుణాలు చెడ్డ గుణాలు ఎన్ని అంటే మనం మంచి చేసి మంచి సంపాదించుకుంటాము, కొంతమంది హాని చేసిన వాళ్ళు చెడు సంపాదించుకుంటారండి. ఏది సంపాదించుకున్నా కూడా ఈ దేహం చేయటం వల్లనే కదండి, ఈ దేహం మనసు ఉపయోగించడం వల్లనే కదండి. కానీ ఈ రెండు ఇక్కడ మనం ఇప్పుడు దేహం వదిలేస్తామండి, ఇక్కడ దేహం మనతో రాదు, కానీ ఈ మనసు చేసినవి ఉంటాయి కదండి, అవి మనతో పాటు ప్రయాణం చేసేస్తాయి కదండి. మరి అందులో మనం అందుకే ఏం చెప్పారు, మంచి గుణాలను పెంచుకోమన్నారు నాన్నగారు, దైవీ సంపదని పెంచుకోమన్నారు. నువ్వు ఏ పని చేసినా ఈశ్వరప్పణ బుద్ధితో చెయ్యి, పని పని కోసమే చెయ్యి, ఎవరన్నా ప్రేమించినా వాళ్ళని వాళ్ళ నుంచి ప్రతిఫలం ఆశించి ప్రేమించుకు, ప్రేమ ప్రేమ కోసమే ఉండాలి అని చెప్తూ నాన్నగారు అన్నారు. మనకు అసలు మమకారం అన్నా ప్రేమ అన్నా డిఫరెన్స్ తెలియట్లేదమ్మా. మమకారం వేరు ప్రేమ వేరమ్మా. మమకారం దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది, ప్రేమ శాంతిని తెచ్చిపెడుతుంది. అంటే నువ్వు సృష్టిలో దేన్నైనా ప్రేమించడం నేర్చుకో, మమకారం పెంచుకోవటం కాదు. పిల్లల్ని కూడా మన ఇంట్లో ఉన్న పిల్లల్ని మనని ఆ నాన్నగారు ఎప్పుడు ఏం చెప్పేవారండి, భగవంతుడు మీ ఇంటికి వీళ్ళని కేటాయించాడు, వీళ్ళెవరు ఎవరు ఎవరికి ఏమీ కారని ఆచార్యులు వారు చెప్పారమ్మా, ఈ జన్మలో మాత్రం వీళ్ళు నీ పిల్లలు, వీళ్ళు కూడా ఎవరు నీ పిల్లలు కాదు, వీళ్ళందరూ కూడా పరమాత్మ వాళ్ళే, ఈశ్వరుడు కోటి వాళ్ళే, వీళ్ళందరూ ఈశ్వరుడి నుంచి వచ్చిన వాళ్ళు, ఈశ్వరుడు నీకు కేటాయించిన వాళ్ళు, నువ్వు కోరి తెచ్చుకున్న వాళ్ళు కాదు. నువ్వు వీళ్ళ మీద ఎలా ఉంటావంటే మమకారం పెట్టుకోబాకు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఎలా చేస్తావా డ్యూటీ, నువ్వు ఎలా చేయాలి. ఇప్పుడు ఇంటికి ఒక పని మనిషి వచ్చింది, మీ పని ఇప్పుడు రామకృష్ణుడు చెప్తాడు ఈ మాట, మీ ఇంటికి పని మనిషి వచ్చింది అనుకోమ్మా, మీ ఇంట్లో పని అంతా చేస్తుంది, మీ పిల్లాన్ని ఎత్తుకుంటుంది ఎత్తుకుంటుంది, వాడికి ముద్దు చేస్తుంది, వాడి బోరు మిద్దలు తినిపిస్తుంది, ఎంతో ప్రేమగా ఆడిపోడు వాడిని, వాడంటే ఎంతో ఇష్టం అన్నట్టుగా వాడిని ప్రేమిస్తుంది. కానీ లోపల అంతరాల్లో ఏముంటుందంటే, అంతరాంతరాల్లో వీడు నా యజమాని బిడ్డ, నా సొంతం కాదు, వీడు నావాడు కాదు అని లోపల ఆ తలంపు ఉంటుందంట. ఇప్పుడు మనం కూడా ఏమని చెప్తున్నారని నాన్నగారు, మీ పిల్లల్ని కూడా మీ పని మనిషిలాగా మీరు ప్రేమించండి, వాళ్ళకి కావలసిన సదుపాయాలు ఇవ్వండి, కేటాయించండి, వాడికి ఏం ఎప్పుడు ఏది కావాలో ఆడికి కావాల్సిన చదువులు చదివించండి, ఆడికి కావాల్సిన పనులు చేసి పెట్టండి, కానీ ఎక్కడ మమకారం పెంచుకోకండి అంటున్నారు నాన్నగారు. ఈ మమకారే మీకు దుఃఖానికి మూలం అంటున్నారు. అసలు మమకారం పెంచుకోకుండా ప్రేమగా చేయండి. ఇప్పుడు కొంతమంది అంటారు, ఏమండి మమకారం లేకపోతే మేము పని ఎక్కడ చేయగలమండి మా నాన్న మన పిల్లలకి అంటారు. అంటే నాన్నగారు ఏమంటున్నారు ఇక్కడ, మమకారము ప్రేమ ప్రేమ ఉంటే ఇంకా ఎక్కువ పని చేయగలరు అంటున్నారు నాన్నగారు. మీరు మమకారం మమకారం పెట్టుకుంటాం వల్ల మీకు దుఃఖం అండి. వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తే నీకే వచ్చిందనుకుంటావేంటి? ప్రపంచంలో ఇప్పుడు వాడికి ఒక డెస్టినీ ఉంది, నీ శరీరానికి ఒక డెస్టినీ ఉంది, వాడి శరీరానికి ఒక డెస్టినీ ఉంది. వాడికి రావాల్సినవి వాడికి వస్తాయి. వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? వాడికి రోగం వచ్చిందనుకో నీ బిడ్డకి తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించు, మందులు వాడు. వాడికి ఏదైనా సమస్య వచ్చిందనుకో నీకు తెలిస్తే పరిష్కారం చెప్పు. నిన్ను అడిగితే పరిష్కారం చెప్పు అంతేకాని వాడి వాడి కష్టాన్ని నాదే అన్నట్టు నువ్వు మోసేవాకు. అది మమకారం, అది మమకారం. ప్రేమ ఏంటి? ప్రేమ ఏంటి? వాడికి వచ్చిన సమస్యని నీకు చేతనైతే నువ్వు మాటల ద్వారానో ఒక సాంతన మాట చెప్పు, దాని పరిష్కారం సూచించో చెప్పు. అది కుదరకపోతే ఏం చెప్తావు? ఈశ్వరుడికి అప్పచెప్పు. ఏమని? వాడికి వాడి సమస్యని నువ్వు చూసుకోవయ్యా, నా వల్ల ఏమవుతుంది, వీడి నీ బిడ్డ, నువ్వు చూసుకో. ఆ సమస్యని ఎలా క్లియర్ చేస్తావు నువ్వు చెయ్యి. వాడికి లేదంటావా? నువ్వు అది ఎలా చెయ్యాలో వాడికి చూపించు. అంటే వాడికి ఒక వాడికి మార్గం చూపించు అని నువ్వు భగవంతుని వేడుకో. అంతేగాని ఆ నాకే ఆ కష్టం వచ్చిందని పొంగిపోయి పొర్లిపోయి పొర్లిపోయి ఏడుస్తాను ఎందుకు? ఆ పొర్లు వెంది ఏడుపులు ఎందుకు అంటున్నారు నాన్నగారు. నువ్వు అలా ఏడవకు. నువ్వు ఏడవటం అంటే మమకారం పెట్టుకుంటాం వల్ల నీకు దుఃఖం వచ్చేస్తుంది. నువ్వు ప్రేమగా చూసుకో పిల్లల్ని. అదే కాదు, నీ ప్రేమ విశ్వం అంతా జరగాలి. అంటే నీ పిల్లలతో పాటు నీ తోటి వాళ్ళ పిల్లల్ని కూడా ప్రేమించు. నీ ప్రేమని అంటే నీ హృదయ వైశాల్యాన్ని పెంచుకోమంటున్నారు నాన్నగారు. ఎందుకు ఎన్ని ఎందుకు చెప్తున్నారు మనకి? మన మన పరమాత్మలో మనం మన హృదయంలో అంతర్యాన్ని తెలుసుకోవాలన్నా, మన పరమాత్మలో ఐక్యం అవ్వాలన్నా ఈ క్వాలిటీస్ అన్నీ పెంచుకోవాలి మనం. డ్యూటీస్ ఎక్కడ వదిలిపెట్టమని చెప్పాలి నాన్నగారు. డ్యూటీ చెయ్యి, మమకారం లేకుండా డ్యూటీ చెయ్యి, ప్రేమతో చెయ్యి, వాడు బాగుపడాలని బుద్ధితో చెయ్యి. అంతేకాని మమకారం వల్ల నాడు చెడగొట్టబాకు. అంటే వాడికి గ్రౌండ్ రియాలిటీస్ నేర్పించు. నీ బిడ్డలు ఉన్నారనుకో, నేను పడిన కష్టం వాడు పడకూడదని అన్ని వాడికి సమకూర్చేస్తున్నావు అనుకో, వాడికి కష్టం విలువ ఎలా తెలుస్తుంది అంటున్నారు నాన్నగారు. మీ పిల్లల్ని మీ గ్రౌండ్ రియాలిటీస్ దగ్గరగా పెంచండి అని చెప్తారు నాన్నగారు ఇప్పుడు. ఎందుకు? దేనికి? ఏంటండి దానివల్ల ఉపయోగం? పిల్లలకి ఏ కష్టం తెలియకుండా పెంచితే అన్నిటికీ ఎస్ అంటా ఉంటే వాళ్ళ జీవితంలో నోవు వచ్చినప్పుడు తట్టుకోలేరు, కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేరు. కాబట్టి వాడి గ్రౌండ్ రియాలిటీస్ తెలియాలి. జీవితం అన్నాక ఒడిదొడుకులు తెలియాలి. కష్ట నష్టాలు భరించగలిగే శక్తి రావాలి. ఇప్పుడు మనం వాడిని బాగు చేయాలంటే వాడి దేన్నైనా ఫేస్ చేయగలిగేటట్టు మనం తయారు చేయాలి. తల్లి బాధ్యత అది. తల్లి అవని తండ్రి అవని పిల్లలకి మొదటి గురువులు వాళ్లే కదా. అలా పెంచమంటున్నారు నాన్నగారు. ఏమని ఎప్పుడు చెప్పిన నాన్నగారు ఈ మాట బాగా చెప్పారు, అమ్మా మీ పిల్లల్ని గ్రౌండ్ రియాలిటీకి దూరంగా పెంచొద్దు. అంటే మీకు మీకున్నంతలో మీకున్న కెపాసిటీలో మీకున్నంతలోనే వాడికి చెయ్యండి. మీరు ఏదో వాడేదో ఉద్ధరిస్తాడని మళ్ళీ మీరు చేయకండి. మళ్ళీ వాడు ఉద్ధరిస్తాడని చేస్తే మళ్ళీ మీరు అక్కడ దుఃఖం వచ్చేస్తుంది. ఏమని మళ్ళీ ఆడేదో చేయాలని చెప్పి మీరు చేసి అయ్యో వీడు నన్ను ఉద్ధరిస్తాడని చేశానే, వీడికి ఉన్నదంతా ఊడ్చిపెట్టానే అని ఏడ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరి కోసం నాన్నగారు ఈ మాట చెప్పేవారు. మీరు ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి. మీ డ్యూటీ మీ డ్యూటీలా చేయండి, ప్రేమగా చేయండి, ఇష్టంగా చేయండి. కానీ ఎక్కడ మమకారం పెట్టుకోవద్దు. డిటాచ్డ్ అటాచ్మెంట్ అన్నారు నాన్నగారు. ఇది మనకి మంత్రం అండి, మంత్రం. ఇది సరిపోద్దండి జీవితంలో. ఎందుకంటే ఏది జరిగినా ఇప్పుడు నాన్నగారు అన్నారు, ఇప్పుడు మీ అమ్మకి వైద్యం చేయించామనుకో, నీ శరీరానికి రోగం వస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకో, అది సేవ అనుకోవు. మీ అమ్మకో మీ నాన్నకో మీ అత్తగారికో మీ మామగారికో ఏదన్నా దేహానికి అనారోగ్యం చేసిందనుకో వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించి వాళ్ళకి కావాల్సిన సేవ చేస్తూ నేను వీళ్ళకి సేవ చేస్తున్నాను అనుకుంటున్నావు, నీ శరీరానికి చేసిందేమో సేవ అనుకోవటం లేదు వాళ్ళకి చేసిన సేవ అనుకుంటున్నావు. అంటే ఇక్కడ ఏంటి, నీ దేహాలు వేరనుకుంటున్నావు, నువ్వు వేరు బుద్ధి ఉంది ఇక్కడ. నీ దేహానికి నువ్వు ఎలా చూసుకుంటున్నావో వాళ్ళ దేహాలను కూడా అలాగే చూడు. నీకు నొప్పి వస్తే నువ్వేం మందు వేసుకుంటున్నావో, వాళ్ళకి మందు ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఏదో చేసేస్తున్నావు అనుకోబాకు. నీ డ్యూటీ నువ్వు చేస్తున్నాను అనుకో, దేహానికి డ్యూటీ చేస్తున్నావు కదా, తెల్లారు లేస్తే దీనికి స్నానం చేస్తున్నావు, కాఫీ ఇస్తున్నావు, టిఫిన్ పెడుతున్నావు, భోజనం పెడుతున్నావు. అలాగే నీ అత్తగారికి నువ్వు నువ్వు కాఫీ ఇస్తున్నావు, టిఫిన్ పెడుతున్నావు, భోజనం పెడుతున్నావు అనుకో, వాళ్ళకి ఏదో సేవ చేస్తున్నాను అనుకోబాకు. అనుకుంటే నీ అహంకారం పెరిగిపోతుంది. నువ్వు ఎలా ఉండాలి, ఏది చేస్తున్నా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి, పని పని కోసమే చెయ్యి, ప్రేమగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి. నువ్వు ఏం మాట్లాడినా కూడా మాటని నాన్నగారు ఒకసారి చెప్తారు, అనవసరమైన మాటలు మాట్లాడొద్దు అన్నారు. మన మాట ఎదుటివాడికైనా ఉపయోగపడాలండి, లేకపోతే మనకన్నా ఉపయోగపడాలి కదండి. ఇవి మనము సత్సంగం చెప్పుకుంటున్నామంటే మనలో మనకి ఒకరికొకళ్ళు మనం మనం షేరింగ్ చేసుకుంటున్నామంటే దాని వలన మన హృదయం హృదయంలో ఉన్న పరమాత్మకు దగ్గర అవ్వాలండి. మన మనసుని నియమించుకోవటం నేర్చుకోవాలండి. నిరంతరం 24/7 నాన్నగారి రేడియో వింటున్నామండి. నాన్నగారి రేడియో ఏంటంటే ఏమనిపిస్తుందండి, అది వినటం వలన మనం చాలా వరకు ప్రాపంచిక విషయాలు తగ్గించేసుకుంటున్నామండి. బయట ఏం జరుగుతుందో గొడవలు తెలియట్లేదండి. మన ఇంట్లో మనం ఉంటూ మనం మన లోపల ఉన్న పరమాత్మని, మనలో ఉన్న సత్య వస్తువుని, మనలో ఉన్న సత్పదార్థాన్ని తెలుసుకోవటం కోసం ఏం కృషి చేస్తున్నామంటే, మనం ఏం కృషి చేస్తున్నామంటే ఒక్కటే ఒక్కటి చేయగలుగుతున్నాం. మన గురుదేవులు చెప్పిన మాటలు నిరంతరం శ్రవణం చేస్తున్నాం. ఆ శ్రవణం చేయటం వల్ల ఏంటండి మనకు ఉపయోగం అంటారేమో, అది శ్రవణం మననం చేయటం వల్ల మనకి ధ్యాస పెరుగుతుందండి. ఆ ధ్యాస చెరిగి ఆ ధ్యానం అయిపోయి అప్పుడు ఏమవుతుందంటే ఆచరణ చేయాలనే బుద్ధి పుట్టేస్తుందండి. ఒక మాట వింటున్నామంటే ఆ మాట మన హృదయంలోకి దూచుకెళ్ళింది అనుకోండి, ఒక్కసారిగా మనం తిప్పేస్తారండి నాన్నగారు, యూ టర్న్ చేసేస్తారండి. ఒక్కోసారి ఒక్క మాటతో మనని ఆపేస్తారండి. ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే. ఎవరికి వాళ్ళ మనం తరచి చూసుకుందామండి, తరచి చూసుకోండి, తప్పకుండా ఇది తెలుస్తుంది. ఎందుకంటే ఎందుకు వస్తుందండి ఈ ఇది ఇది జరుగుతుంది, ఎలా జరుగుతుందండి, మనం ఎక్కడికన్నా వెళ్ళిపోయి తపస్సులు చేసామా, ఏమైనా ధ్యానాలు ఎక్కువ చేసేస్తున్నామా, జపాలు చేసేస్తున్నామా, రోజు గుళ్ళకి వెళ్ళిపోతున్నామా, ఏమీ చేయకపోయినా మనకు అవకాశం ఉన్నప్పుడే గుడికి వెళ్తున్నాం, మన అవకాశాన్ని బట్టే చేసుకుంటున్నాం. కానీ నిరంతరం నాన్నగారి మాటలు వినటం వల్ల మన హృదయంలో శాంతిగా ఉండగలుగుతున్నామండి. అండి ఒడిదుడు అంటే దేహం వచ్చినాక ఏదో ఒకటి వస్తుంది కదండి, కష్టమో సుఖమో ఏది వచ్చినా కూడా ఇదంతా సహజంగా అనుభవించేస్తున్నామండి. ఇది మన గొప్పతనం కాదండి, ఇది మాత్రం బాగా అర్థమవుతుందండి మనకి. ఇదంతా ఏంటండి, గురు కృప, ఈశ్వర కృప. ఈశ్వర కృప లేకపోతే మనం గురువు దగ్గరికి వెళ్ళవండి, గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఈ మాటలు మనకు అనుభవంలోకి రావండి. అంటే మనం వస్తువు అందుకుంటానికి సమయం పట్టొచ్చండి, కానీ వస్తువు అందుకోవటం ఖాయం అండి. సమయం పట్టొచ్చు, ఎందుకంటే మన వాసనలు వేగం ఉంది, మన అలవాట్ల వేగం ఉంది, మనం జన్మల నుంచి పోగు చేసుకొచ్చుకున్న వాసనలు విషయాలు మనని వేధిస్తుండొచ్చు, మన కష్టాలు పెట్టచ్చు, మనకు సుఖాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఏమైనా రావచ్చు, ఎన్ని న్యాచురల్గా మనం అనుభవించేస్తుంటే ఇంకా ఏం చేస్తాయండి మనని, అవి పారిపోవాల్సిందే. ఒకసారి నాన్నగారు అన్నారండి హైదరాబాద్లో చెప్తూ, నాన్నగారు చివరిసారిగా హైదరాబాద్ వెళ్తూ చెప్పారండి, అక్కడ జరిగిన దాంట్లో చెప్పారండి, అమ్మా రమణ భక్తులు ఈశ్వరుని సవాల్ చేస్తున్నారమ్మా, రమణ భక్తులు ఈశ్వరుని సవాల్ చేస్తున్నారమ్మా, నీకున్న దగ్గర ఇంకేమన్నా ఉన్నాయో మా దగ్గరికి పంపించేయి, మేము సిద్ధంగా ఉన్నాం, మాకు బ్యాక్ సపోర్ట్, మా బ్యాక్ బోన్ మా గురువు ఉన్నారు, మమ్మల్ని ప్రవాహానికి ఎదురెదగలే శక్తినిచ్చే గురువు ఉన్నారు మాకు, నువ్వు ఏం పంపించాలనుకో పంపించు అని చెప్పి ఈశ్వరుడు సవాల్ విసురుతున్నారమ్మా అన్నారు నాన్నగారు. అక్కడ భగవాన్ భక్తులంటే ఎవరండే, అక్కడ ఉందందరూ మన నాన్నగారి భక్తులమే, వేరేం కాదు. భగవాన్ భక్తులు నాన్నగారి భక్తులు వేరండి, వేరేం కాదు కదా. నాన్నగారు మన గురించి ఆ మాట చెప్పారండి. ఆ మాట చెప్పటానికి ఎంత ఎంత శక్తి ఉండాలండి, ఆ మాట తన మీద వేసుకుంటాకి ఎంత శక్తి ఉండాలండి. ఎంత నాన్నగారు మనని అలా తయారు చేస్తున్నారు కాబట్టే ఆ మాట నాన్నగారు చెప్పగలిగారండి. ఇది మన గొప్పతనం కాదు కదండి, గురువు యొక్క అనుగ్రహం అండి, గురువు యొక్క ప్రేమ అండి, గురువు యొక్క దయండి. అంటే ఇంతకుముందు మనం కొంచెం ఏదొచ్చిన అటు ఇటు కదిలిపోయేవాళ్ళం కదండి. ఇటు గాలి ఇటు ఇస్తే అటు వీటి అటు పడిపోయే ఆకుల్ని మనం ఎలా చేశారండి? ఎదురు గాలి వస్తున్నాక నిలబడగల శక్తిని ఇచ్చేశారు కదండి మనకి. ఇందులో ఏమన్నా ఆశ్చర్యం ఉందంటారా, అబద్ధం అంటారా? లేదు కదా. ప్రతి ఒక్కళ్ళకి ఇది అనుభవం అండి, ఇది అనుభవం అండి. ఇది మాటలు చెప్పుకుంటాం కాదండి, ప్రతి ఒక్కళ్ళ హృదయంలో అనుభవైక వైద్యం అండి. ఇది మనం మాటలు చెప్పుకుని పలచం చేసుకోవటం అండి. అంటే గురువు వైభవం చెప్పుకోవడం అంటే ఇది మనం ఏంటండి, మనం ఒకరికొకరు షేర్ చేసుకోవటమేనండి. గురువు వైభవం చెప్పుకుంటున్నామంటే ఇక్కడ గురువుని మనం గ్లోరిఫై చేసుకుంటున్నామంటే ఇక్కడ ఏంటి అసలు దాన్ని అదేదో వేరే వాళ్ళు అనుకోవచ్చండి, ఏమని వీళ్ళు గురువు గురించి గొప్పలు చెప్పుకుంటున్నారేమోనని. కాదండి, మనందరికీ అనుభవం అండి. అనుభవంలో ఉన్న మాట చెప్పుకోవడంలో తప్పు లేదండి. పుస్తకాల్లో మాటలు శాస్త్రాల్లో చదివినవి కాదండి. మనం శాస్త్రాలు ఎవరం చదివామండి? మనం చదివిన పుస్తకాలు కూడా నాన్నగారు ఇచ్చిన పుస్తకాలే మనం చదువుకున్నాయండి. మనం ఎందుకు పెద్ద పెద్ద గ్రంథాలు చదవలేదండి? రామాయణం చదువుకున్నామండి. రామాయణం నాన్నగారు చదవమంటే చదివామండి. గీత రోజు ఒక శ్లోకం చదువుకోండమ్మా అంటే చదువుకుంటున్నామండి. భారతం చెప్పి భారతం అంటే అమ్మ మీరు బాగుపడే వాళ్ళందరూ భాగవతం చదవమనేవారు నాన్నగారు. భాగవతం ఎందుకు చదవమనేవారండి మనని? భక్తుల కథలు ఉండేవండి, ఈశ్వరుడు యొక్క కృప ఉండేదండి. పరమాత్మ భక్తుల్ని ఎలా అనుగ్రహించాడో అందులో ఉండేదండి. ఆ చదవటం వల్ల ఏంటండి, మనం భగవంతుడికి దగ్గరగా ఉంటే భగవంతుడు నిరంతరం మనం ఆయన ప్రేమగా స్మరిస్తూ ఉంటే ఆయన చేసే మేలేంటో మనకు తెలియటం కోసం భాగవతం చదవమన్నారండి. రామాయణం ఎందుకు చదవమన్నారండి? ఇది ప్రామాణిక గ్రంథం అమ్మా, రాముడు మర్యాద పురుషోత్తముడు అమ్మా అని చెప్పేవారు నాన్నగారు. ఎందుకండి రాముడు మర్యాద పురుషోత్తముడు అయ్యాడండి? ఆ పురుషోత్తమ లక్షణాలు ఏంటండి నాన్నగారు చెప్పారు. ఆయన ఎలా జీవించారో నాన్నగారు చెప్పారు. రాముడు ఎలా ఉన్నాడో మనకు తెలియదండి, రాముడు ఎలా జీవించాడో నాన్నగారు కూడా అలా జీవించారండి. రాముడు మర్యాద పురుషోత్తముడు అనేవారు నాన్నగారు. ఎలాగండి ఆయన మన నిజీవితంలో నిత్య జీవితంలో మనం ఎలా ప్రవర్తించాలో, తల్లి తండ్రికి ఎలా విలువ ఇవ్వాలి, అత్త మామల్ని ఎలా చూడాలి, బంధువుల్ని ఎలా చూడాలి, స్నేహితుల్ని ఎలా చూడాలి, సోదరుల్ని ఎలా ప్రేమించాలి, భార్యని ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి, ఇవన్నీ కూడా రాములు వారు రామాయణంలో చదివినాక అందులో ఎన్నో మనకు ఉన్నాయండి. మనకు అర్థమవటం కోసం పెట్టిన గ్రంథాలండి ఇవన్నీ. కానీ ఇవన్నీ కూడా మనం చదివాము అంటే, విన్నాము అంటే ఇది ఒక్క నాన్నగారి దయ వల్లే వినగలిగామండి. ఎందుకంటే అంతకుముందు మనకు తెలుసండి, రామాయణాలు భారతాలు గీత ఉంది ఇవన్నీ తెలుసండి. కానీ ఎంతవరకు అంటే ఏదో కొంతవరకు అంటే పర్లేదు, పై పైన అలా రామాయణం భారతం ఏదో పుస్తకాలు ఇంట్లో పెట్టుకునేవాళ్ళం అండి. నాన్నగారు ఏమనేవారంటే పుస్తకాలన్నా కొన్ని ఇంట్లో పెట్టుకోండమ్మా, అప్పుడప్పుడు ఎప్పుడొక్కప్పుడు మీకు చదవాలని బుద్ధి పుట్టుద్దు అనేవారు నాన్నగారు. ఒకసారి చెప్పాను నాన్న, గీత మీ ఇంట్లో ఉందనుకోమ్మా, నాలుగు వేదాలు మీ ఇంట్లో ఉన్నట్టే గీత నువ్వు చదువుతున్నావు అనుకో, నువ్వు దాన్ని చదివి అర్థం చేసుకుంటే నీకు మోక్షం వస్తుందమ్మా. అట్లీస్ట్ అంటే అర్థం చేసుకుని ఆచరిస్తే, చదివితే పుణ్యం వస్తుందమ్మా, చదువుకోండి. నీకు అది చేత కాలేదా, రోజు నీ ఇంట్లో ఉన్న పుస్తకం మీద ఒక పువ్వు పెట్టి నమస్కారం పెట్టుకోండి, దానికి కూడా ఈశ్వరునికి మార్కులు వేస్తాడనేవారమ్మ నాన్నగారు. అంటే ఏ స్థాయికి వెళ్ళి మనం కిందకి ఆయన కిందకు వచ్చేసి ఏ స్థాయికి వచ్చి మనకు చెప్తే మనం వింటామో, ఏ స్థాయికి వచ్చి మనకు చెప్తే మన లోపలికి వెళ్తుందో ఆ స్థాయికి దిగిపోయి చెప్పారమ్మ ఆయన. ఆయన నాన్నగారు పోస్ట్ ఆఫీస్ మీటింగ్ లో చెప్పిన ఫస్ట్ లో చెప్పేటప్పుడు అంటే అమ్మ అంతా నాన్నగారు మౌనంగా కూర్చోవటం, ఆ మౌనంలో వాళ్ళందరినీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయేవారంట. అనేవారంట నాన్నగారు, నాకు మాట్లాడకుండా మౌనంగా ఉండాలనుంది, కానీ మీ అందరికి మాటలు కావాలి కాబట్టి ఎక్కడో ఉన్నవాడిని మీకోసం దిగివచ్చి చెప్పాల్సి వస్తుంది. ఎక్కడో ఉండేవాడిని అంటే ఎక్కడో హృదయంలో ఉన్నవాడిని బయటికి వచ్చి మీకు చెప్పబోధించాల్సి వస్తుంది అన్నారు నాన్నగారు. అని ఒకసారి ఇంకో మాట కూడా అన్నారు, అమ్మ మీరందరూ సనక సుజాతలు సనక సనందులు కాదు కదమ్మా, దక్షిణామూర్తి మౌనాన్ని ఆ నలుగురు పట్టుకున్నారు, ఎందుకంటే ఆ శిష్యుల్లో పరిపక్వత ఉంది అది పట్టుకున్నారమ్మా అని. వాళ్ళకి ఆ చెప్పే వాయనికి ఏ స్టాండర్డ్లో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నాడో, ఆ వినే వాళ్ళు కూడా ఆ స్థితిలో ఆ హృదయం నుంచి ఆయన గ్రహించారమ్మా, అందుకే వాళ్ళు అందుకున్నారు ఆయన మౌనాన్ని. మరి మీరేమో సనక సుజాతలు సనక సనందులు కాదు, నేనేమో దక్షిణామూర్తిగా ఉంటే కుదరదు కాబట్టి మీ స్థాయికి దిగొచ్చి చెప్తున్నాను అని నాన్నగారు మన స్థాయికి దిగొచ్చి మనకు అర్థమయ్యే విధంగా బోధించారండి. ఇది ఎవరు చేయగలరండి, ఎవరికి సాధ్యమండి? ఒక సద్గురువైన నాన్నగారికే సాధ్యమైందండి. ఆ దక్షిణామూర్తి మౌనం గురించి చెప్తూ ఆచార్యుల వారి గురించి చెప్పేవారు కదా, ఆచార్యుల వారు అలాగే తిరిగి దేశమంతా తిరిగి అక్కడ మరి ఏంటి మనం అజ్ఞానంలో కొట్టుకుపోతున్న జనాలందరినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చడానికి ఆచార్యుల వారు వచ్చారు. అలాగే ఇప్పుడు మన కలియుగ ఆచార్యులు అమ్మ మన నాన్నగారు, ఆయన ఏం చేశారు, మనందరం అజ్ఞానంలో కొట్టుకుపోతున్నాం. ఏమిటమ్మా అజ్ఞానం? ఈ దేహాత్మ బుద్ధిలో కొట్టుకుపోతున్నాం. ఈ మనసు నేను అనుకుంటున్నాం, దేహం నేను అనుకుంటున్నాం, ఏం చేసినా ఇది నేను అనుకుంటున్నాం, ఆడి వేరనుకుంటున్నాం, నేను వేరనుకుంటున్నాం, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం, వైకుంఠంలో ఉండాలి కైలాసంలో ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ హృదయంలో ఉన్న పరమాత్మ మర్చిపోతున్నామని మనందరినీ ఒక యూట్ అని తిప్పారమ్మ నాన్నగారు. ఒక్కసారి లోపలికి కుదేశారమ్మ, తిప్పారు అంటే అప్పటి వరకు ఎక్కడో బయట ఎదుగుతున్నామమ్మా, మనం భగవంతుడిని బయట ఎదుగుతున్నాం, శాస్త్రాల్లో వెతుకుతున్నాం, ఎక్కడో గుళ్ళో ఉంటాడంటున్నావు, వైకుంఠాల్లో ఉంటాడంటున్నావు, కైలాసాల్లో ఉంటున్నాడంటున్నావు, ఇవన్నీ అబద్ధం. నీ హృదయంలో అంతర్యామగా ఉన్న పరమాత్మ నిజం. ఇది 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 పారమార్థిక సత్యం, పాక్షిక సత్యం కాదు. వైకుంఠాలు కైలాసాలన్నీ పాక్షిక సత్యాలు. నీ పారమార్థిక సత్యం ఏంటంటే నీ హృదయంలో ఉన్న పరమాత్మని, నీ అంతరాత్మగా ఉన్న నీ పరమాత్మే నిజం, అదే సత్యం, ఆ చైతన్యమే, ఆ బ్రహ్మమే. ఒక రూపు దాల్చి ఒక గురువుగా బయటకు వస్తే ఎలా ఉంటుందో మనం అందరం చూసాం. నాన్నగారిగా మన దగ్గరకు వచ్చి మనం ఆయన ఎక్కడున్నారో, ఏ హృదయంలో అయితే మనం ఆయన ఉన్నారో ఆ హృదయానికి దగ్గరగా మనల్ని తీసుకెళ్లారమ్మా నాన్నగారు, ఆయన మాటల ద్వారా, ఆయన ఆయన ప్రేమ ద్వారా, ఆయన అనుగ్రహ భాషల ద్వారా మనని ఎక్కడ చేర్చాలో అక్కడికి చేర్చారమ్మా గురువు. అసలు ఇంతటి వైభవం ఎక్కడ దొరుకుతుందమ్మా? నాన్నగారు అనేవారు సాధన చెయ్యాలంటే మానవ జన్మ కావాలమ్మా అనేవారు. అంటే ఈ దేహం కావాలంటే అండి, దేహం మనసుని ఉపయోగించుకోమన్నారు నాన్నగారు. దేనికి ఉపయోగించుకోమన్నారు? నిన్ను నువ్వు తెలుసుకుంటాకి, నీలో ఉన్న పరమాత్మను తెలుసుకుంటాకి ఉపయోగించుకో. అవసరమే సాధనకి, అవసరం ఈ దేహం. అందుకే దీనికి టయానికి అన్నం పెట్టు, దానికి కావాల్సినంత మేత ఇవ్వు, కానీ దాన్ని చూసి పొంగిపోబాకు. దేహం ఉంది అలా ఉంచు, దానికి ఏదైనా రోగం వస్తే ముందేసుకో. అంతేగాని ఒకసారి నాన్నగారు నీ దేహానికి రోగం వచ్చింది, దానికి ఏదైనా మందుంది, ఆ మందుంటే వేసేసుకో. నీ దేహానికి రోగం వచ్చింది, రోగానికి మందు లేదు, ప్రారంభంలో ఇదే ఉందని సరిపెట్టుకో. అంతేగాని ఓ ఏడ్చేయకు, దుఃఖపెట్టుకోబాకు, నాకు వచ్చిన రోగానికి నీకు మందు లేదని చెప్పి ఏడవకు. పరమాత్మని మనసులో పెట్టుకో. పరీక్షిత్ మహారాజు ఏం చేశాడమ్మా, ఆయనకి మరణం వారం రోజుల్లో సంభవిస్తుందని తెలిసింది. ఆయన శాపం వస్తారు జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ మహాముని పిలిపించుకుని మొత్తం చెప్పించుకుని ఆ స్థితిని ఆ ఆ వారం రోజుల్లో ఆ ఏ స్థితికి పొందాలో ఆ స్థితికి చేరిపోయాడమ్మా. ఎలా చేరిపోయి ఎందుకు చేరిపోయాడు? ఆ స్థితి చేరటం కోసం ఆయన ఆ ముని చెప్పిన దాన్ని పాటించి, అంటే ఈ దేహం నేను కాదు, మరణించేది నేను కాదు, నేను ఉంటాను, నేను ఆత్మని, నేను ఉండటం నిజం, ఈ దేహం అబద్ధం, ఈ దేహం చనిపోయేది అబద్ధం, ఉండేది నిజం, నేను ఆత్మగా ఉంటాను అని ఆ దేహాత్మ బుద్ధి ఎప్పుడైతే పోయిందో ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడమ్మ. జనక మహారాజు కూడానమ్మా ఈయన ఒక ముని అమ్మ, పేరు మర్చిపోయానమ్మా సారీ, జనక మహారాజు గారికి ఆత్మవిజ్ఞాన బోధించాడమ్మా యాజ్ఞవల్క్యుడు, సారీ యాజ్ఞవల్క్యుడు, ఆయన యాజ్ఞవల్క్య ముని అనమాట. ఆయన ఆత్మవిద్య జనక మహారాజు బోధిస్తాడమ్మా. ఆ జనక మహారాజు విద్య బోధించేటప్పుడమ్మా అక్కడ వైభవం ఏంటంటే, నాన్నగారు చెప్పారు ఈ మాట, బోధించే ఆయనకి ఎంత ఎంత స్టాండర్డ్ ఉందో శిష్యుడు కూడా అంత స్టాండర్డ్ ఉందంటమ్మా. ఆ స్థితి ఉందంట, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఈ శిష్యుడు కూడా ఆ స్థితిలో ఉన్నాడంటమ్మా. యాజ్ఞవల్క్యుడు ఆయన మహర్షి అమ్మ, అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసిన ఆయన, ఆత్మని అనుభవంలో ఉన్న ఆయన అంటమ్మ. ఆయన జనక మహారాజుకి ఆత్మవిద్య గురించి బోధించటానికి వచ్చాడంటమ్మ. వచ్చి ఆయన చెప్తున్నాడంటమ్మ, ఆత్మవిద్య గురించి బోధిస్తున్నాడంటమ్మ. బోధిస్తుంటే ఆ చెప్పే విధానంలో ఆ ఈ శిష్యుడికి పొంగు వచ్చేసేదంటమ్మ. ఆయన చెప్పే చెప్తున్నప్పుడు ఇంకా అర్థమయ్యి పొంగు వచ్చేసేదంట. ఆ పొంగులు అనేవారంట, గురువుగారు ఈరోజు మీకు 100 ఆవులు ఇచ్చేసానండి అనేవాడంట. ఇంకో రోజు గురువుగారు మీకు 100 నాణ్యాలు ఇచ్చేసానండి అనేవాడంట. అట్లా 10 రోజుల్లో ఆత్మవిద్య బోధించాడమ్మా. అయిపోయిన తర్వాత యాజ్ఞవల్క్యుడు ఒక్క మాట చెప్తాడమ్మా, ఎవరితో? జనక మహారాజుతో. ఇప్పటి వరకు నీకు ఆత్మవిద్యను గురించి తెలుసుకున్నావు, ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు గురుదక్షిణగా ఏమో ఏదిస్తాననుకున్నావో ఇచ్చి మర్చిపో, కానీ గురువు నుంచి ఏమి స్వీకరించావో అది నీ హృదయంలో ఉంచుకో. నువ్వు నాకిచ్చే ఆవులు కానీ నాకిచ్చే ధనాన్ని కానీ నువ్వు ఉంచుకున్నావు, నువ్వు బుర్రలో పెట్టుకున్నావు అనుకో, అది దానివల్ల నాకు ఉపయోగం లేదు, నీకు ఉపయోగపడదు, నువ్వు మర్చిపో. కానీ గురువు మీద కృతజ్ఞతాభావం ఉంచుకో నీ హృదయంలో. అలాగే నీ డ్యూటీ ఏంటో చెప్పాను, ఇప్పుడు నా డ్యూటీ కూడా ఏంటో చెప్తున్నాను, గురువుగా కూడా నా డ్యూటీ ఏంటో కూడా చెప్తున్నాను విను. ఏంటంటే గురువు బోధిస్తాడంట, ప్రేమగా బోధిస్తాను, ఆ బోధించేటప్పుడు నేనేదో వీడికి నేర్పాను అనే ఎక్కడ అహం ఉండదంట గురువు దగ్గర. గురువు కూడా ఎలా అంట, ప్రేమపూర్వకంగా చెప్తాడంట, హృదయాన్ని ఇచ్చేస్తాడంట శిష్యుడికి, ఇచ్చేసి బోధిస్తాడంట. బోధిస్తే ఏం చెప్తాడంటే, గురు శిష్యులకి ఇద్దరికి మధ్యలో ఉండవలసింది ప్రేమ వాత్సల్యం, శిష్యుడికి ఉండవలసింది కృతజ్ఞతాభావం ప్రేమ గురువు మీద, గురువుకు ఉండవలసింది గురు శిష్యుడి మీద ప్రేమ వాత్సల్యం. ఈ రెండు గుర్తుపెట్టుకో, ఇది సరిపోతుంది. నువ్వు ఇచ్చే నాణ్యాలు కానీ నువ్వు ఇచ్చే ఆవులు కానీ నువ్వు గుర్తుపెట్టుకోవద్దని చెప్పాడంటమ్మా. అంటే నాన్నగారు మనకి ఇప్పుడు ఇక్కడ ఏంటమ్మా, యాజ్ఞవల్క్యుడు ఆత్మవిద్య గురించి జనక మహారాజు అంటే ఆ స్టాండర్డ్లో ఆయన ఉన్నాడు కాబట్టి, ఆ స్టాండర్డ్లో ఆయన చెప్పాడు కాబట్టి ఈయన స్టాండర్డ్కి ఆయన అందుకున్నాడమ్మా. మనమేంటమ్మా, నాన్నగారికి యాజ్ఞవల్క్యుడికి ఉన్న స్టాండర్డ్ ఉందమ్మా, స్థితి ఉందమ్మా, కానీ మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం జీవ లక్షణాలతో ఉన్నాం. అయినా కూడా మన హృదయాన్ని ఆయన తీసుకుని మన హృదయంలో ఆయన స్థానం సంపాదించుకుని మనమే ఆయన మీద మనకి ప్రేమ కలిగించుకుని మనం ఆయన చెప్పే మాటలు మనం వినేటట్లు చేసి మనని హృదయంలోకి తీసుకెళ్తాక చూశారమ్మా. ఇదమ్మా వైభవం ఇక్కడ. అంటే గురు శిష్యుల వైభవం, గురు శిష్యుల యొక్క బాంధవ్యం, గురు శిష్యుల వాత్సల్యం ఎలా ఉంటుందో గురు నాన్నగారు చెప్తుంటే అనిపించింది, తండ్రి యాజ్ఞవల్క్యుడిని మేము చూడలేదు, ఆయన ఏం చెప్పాడో మాకు తెలియదు, ఏం చేశాడో మాకు తెలియదు, కానీ నువ్వు మాకు చేస్తుంది మాకు అర్థమవుతుంది. మేము మీ పాదాలని మీద కృతజ్ఞతాభావం విడిచిపెట్టకుండా మమ్మల్ని కాపాడుతుంటే రోజు దండం పెట్టుకోవాలమ్మా మనం. ఇదేమ్మా మనం గురుగారికి ఇచ్చే గురుదక్షిణ అంటే, గురుదక్షిణ ఇచ్చి ఏమిచ్చి తీర్చుకోగలమమ్మా గురువుగారు రుణం? మనం ఏమిచ్చి తీర్చుకోలేము. నాన్నగారిది చెప్పిన మాటలని అవి గాలి కొదిలేకుండా మన హృదయంలో పదిలిపరుచుకొని ఎలా చెప్పారో అలా జీవిస్తూ మన జీవన విధానాన్ని మార్చుకుంటూ మనం ఏదో ఆడంబరాలకి పోకుండా ఏమ్మా అవసరానికి తగ్గట్టుగా మనం మన పనులు మనం చేసుకుంటూ మిగతా సమయాన్ని ఈశ్వరుడి కోసమే కేటాయించుకుంటే మనం ఆయన హృదయంలోకి ఐక్యమైపోతామమ్మా. గురువు ఆల్రెడీ తెరిచిపెట్టిన ఆయన మన కోసం హృదయం తెరిచే ఉంచారు కదమ్మా. ఎప్పుడు ఆయన హృదయంలో మనం పెట్టుకున్నారు అంటే మనం ఇంకా కరగా అంటే మనకి ఎక్కడో చిన్న చిన్న ఒక హెయిర్లైన్ అంటారు, హెయిర్లైన్ ఫ్రాక్చర్ అయిందంటారు అలాంటిది ఏదో ఒకటి అడ్డం ఉందమ్మా. అది కూడా ఆయనే తీసేస్తారు, అది కూడా పెట్టుకుంటారు ముహూర్తం. కాలం కలిసి రావాలి కదా, మనది కూడా ఉండాలి కదమ్మా. నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు మన స్వప్రయత్నం ఉండాలి, కాల పరిపక్వత ఉండాలి, ఈశ్వర కటాక్షం ఉండాలి, గురు కృప కూడా ఉండాలి. ఈ నాలుగు కలిస్తేనే నువ్వు ఏ స్థితికి చేరతావో, ఆ స్థితికి ఏ స్థితికి వెళ్తే నువ్వు సుఖంగా ఉంటావో శాంతిగా ఉంటావో ఆ స్థితికి అందుకుంటావు అని చెప్పారు నాన్నగారు. అంటే ఈ నాలుగు కలిసి రావాలి కదా మరి మనకి. అంటే ఒకళ్ళు ముందో ఒకళ్ళు వెనుకోనమ్మా, ఇందులో ఏమి సందేహం లేదు. ఎవరు ముందైనా ఎవరు వెనకైనా చేరటం మాత్రం ఖాయం కదా, గమ్యం చేరటం ఖాయం కదా. ఎందుకంటే మనం ఒక సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి ఎల్ఐసి వాళ్ళు ఒకటి పెడతారమ్మా చేతులు ఇలా పెట్టి, నిజంగా మనందరం ఆ హోల్డ్లోనే ఉన్నామమ్మా, మన ఆ సేఫ్ హ్యాండ్స్లోనే ఉన్నామమ్మా. మన జారనివ్వరమ్మా నాన్నగారు, జారిపోతున్నా కూడా మనకు చేయూతనిస్తారమ్మా. అంటే ఎక్కడ మనం జీవలక్షణాలతో ఉన్నాం కాబట్టి మనకి ఒక్కోసారి లోపల అలజడి వచ్చుద్దమ్మా. అలజడి వచ్చినా కూడా నాన్నగారు ఒకటే చూపిస్తారు, ఈ అలజడి ఎందుకు పడుతున్నావు, ఇది వాజ్ డిసైడెడ్, ఇది ఇప్పుడు ఏం జరగాలో ఆయన సిద్ధం చేసి పెట్టాడు, ఏదో జరగబోతుందని ఎందుకు నువ్వు వర్రీ అవుతున్నావు. ఆయన ఏది సిద్ధం చేశాడో అదే ఇక్కడ జరుగుతుంది. నువ్వు బాధపడిన వల్ల అది అటు ఇటు మారిపోదు. నువ్వేం చేయాలి, ఈశ్వరుడి ప్రణాళికని యాక్సెప్ట్ చెయ్యి, ఈశ్వరుడి సంకల్పాన్ని గౌరవించి జీవించటం నేర్చుకో అని లోపల నుంచి మనకు గైడెన్స్ ఇస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, అలజడి ఆగిపోతుంది. ఇది ఎవరు చేయలేరమ్మా ఈ పని. ఈ పని ఎవరు చేయగలరు, ఒక గురువుకే సాధ్యం అమ్మా. ఆ గురువు కూడా ఎలాంటి గురువు అయి ఉండాలి, సద్గురువు అయి ఉండాలి. ఆ గురువు మన నాన్నగారు మనకు దొరికారు. అంటే మన అందరిలో ఎన్నో కొన్ని జీవ లక్షణాలు ఉన్నాయి, ఇంకా రాగద్వేషాలు ఉన్నాయి, ఈశాశీలు ఉంటానే ఉంటున్నాయి, అవి ఎక్కడో చోట పొడచూపుతానే ఉంటున్నాయి. కానీ అతన్నిటిని అణచేయటానికి గురువు రెడీగా ఉన్నారమ్మా. ఎక్కడన్నా వచ్చిందనుకోండి మనకి, లోపల ఎక్కడన్నా తలంపు వచ్చిందనుకోండి, అయ్యో అని వెంటనే గురువు గారు అంటారు, నువ్వు దాన్ని బాధపడి వాటి విషయం గురించి ఆలోచిస్తే ఏమన్నా సిట్యుయేషన్ మారిపోతుందా, నువ్వేమన్నా చేయగలవా, నీ చేతిలో ఏమన్నా ఉందా, ఎందుకు నువ్వు వర్రీ అవుతావు, ఎందుకు ఆలోచిస్తున్నావు, అసలు ఆలోచన కూడా రానికుండా ఆపేస్తున్నారమ్మా. ఏంటిది, మనందరికీ ఇది అనుభవం ఉంది, ఎవరి కాళ్ళని తరిచి చూసుకుందాం. ప్రతి ఒక్కళ్ళ హృదయాన్ని తలచి చూసుకోండి. ఇదే భావం. ఎక్కడి నుంచి వస్తుంది, ఇది గురు యొక్క ప్రేమ నుంచి, గురు యొక్క దయ నుంచి, గురు యొక్క అనుగ్రహం. అది మనందరం అవి చోటు చూసిన వాళ్ళమే. నాన్నగారు అన్నారు కదా, ఇచ్చేటప్పుడు చెప్పడం ఎందుకమ్మా, అందరికి ఇచ్చేద్దామన్నారు. 100% మనందరికి ఇచ్చేస్తారమ్మా. విశ్వాసం కోల్పోకూడదు మనం. ఒకసారి వివేకానందుడి దగ్గరమ్మా తోటి మాంక్ అంటాడమ్మా, ఈయనకి క్యాన్సర్ వచ్చింది, అదేంటి ఈయన అవతార పురుషుడు అనుకుంటున్నాము, ఈయనకి క్యాన్సర్ వచ్చింది,
ఈయన మన జన్మన చక్రం నుంచి దాటిస్తాడంటావా, మనకి మన ఉద్ధరిస్తాడంటావా, మనకు అవకాశం ఉందా అని అంటాడు. అప్పుడు వివేకానందుడు ఏమంటాడంటే, గురువు మీద చలనం లేని విశ్వాసం ఉండాలి, నాకు ఆ విశ్వాసం నా గురుదేవుల మీద ఉంది, నీకు లేకపోతే నువ్వు చూసుకో. మరి అంతే కదండి, ఎవరికి ఎవరికని చెప్తామండి మనం? మనం ఎంతమంది నన్ను సాటిస్ఫై చేస్తామండి మనం? మనం ఎవరిని సాటిస్ఫై చేయలేమండి. మనని మనం ఉద్ధరించుకోవాలి, మనని మనం సాటిస్ఫై చేసుకోవాలి. ముందు మన గురువు మీద మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. మన గురువు మీద మనకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసమే ఇంకో నలుగురి విశ్వాసానికి ప్రతీక అయిపోతుంది. అంటే మన విశ్వాసాన్ని చూసి వాళ్ళు వాళ్ళు కూడా అనుకుంటారు, ఓహో గురువు అంటే ఇదే ఉన్న వాళ్ళు ఇంత ఇంత చక్కగా జీవించగలరా, ఇంత ప్రశాంతంగా ఉండగలరా, ఇంత ఆనందంగా ఇంత శాంతిగా ఉండగలరా. అయితే మనం కూడా ఆ గురువును సంపాదించుకోవాలి కదా, ఆ గురువు యొక్క బోధలు వినాలి కదా, ఆ గురువుని చేరాలి కదా అనుకుంటారమ్మా. అనుకుని మనకు దగ్గర అవుతారు. ఎప్పుడు మనలో ఉన్న విశ్వాసం నిజమైతే మనం చెప్పే మాట వాళ్ళకి గురి కుదరాలమ్మా. అసలు గురువు అంటేనే గురమ్మ. మనకి గురువు మీద గురి కుదిరితే అది చలం లేని విశ్వాసం అనమాట. అది ఇంకా అది ఇంకా ఎప్పటికీ చలించకూడదు. ఇప్పుడు భగవాన్ని నాన్నగారు ఒకసారి అన్నారు, భగవాన్ని ఎవరన్నా ఏదన్నా కామెంట్ చేసినా ఆయన అవతార పురుషుడు కాదన్నా, ఆయన గురించి ఏమన్నా అన్నా, నాలో ఎప్పుడూ కూడా చలనం రాలేదమ్మా, నాకు ఎటువంటి అలజడి రాలేదన్నారు నాన్నగారు. ఒకసారి రామచంద్రరాజు గారు నాన్నగారు ప్రవచనాలు రాసుకునేవారు అప్పట్లో. ఆయన నాన్నగారు మీరు ఇంత బాగా ఎలా చెప్పగలుగుతున్నారు నాన్నగారు అని అడిగారు. ఏమండి రామచంద్రరాజు గారి మందేముందండి, ఇదంతా భగవాన్ అండి, ఆయన చెప్పిస్తున్నారండి, మేము చూస్తున్నామండి, ఇది మందేముందండి, ఆయన జ్ఞానానికి మన వాసులు చేసుకున్నారండి, మన దత్తపుత్రులను చేసేసుకున్నారండి అన్నారు నాన్నగారు. అంటే మన నాన్నగారు మన దత్తపుత్రులను చేసేసుకున్నారు కదండి, మనం వెళ్ళమా, మనం కూడా నాన్నగారు దత్తపుత్రులను చేసేసుకున్నారు, మనం కూడా ఆ విశ్వాసంలోనే ఉందామండి. విశ్వాసం చెదరకూడదు. విశ్వాసం ఎలా ఉండాలి? నిరంతరం 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 గురువు చెప్పిన మాటల్ని మననం చేస్తూ శ్రవణం చేస్తూ అదే ధ్యాస కింద పెట్టుకుని దాన్ని ఆచరణలో పెట్టుకుని ఆచరణలో చూపించాలండి. భక్తులంటే ఇలా ఉండాలి అని అనిపించే విధంగా మనం జీవించాలండి. ఎదుటివాడికి అర్థం అవ్వాలండి. నాన్నగారి ఔన్నత్యం మనకి ఎలా తెలిసిందండి? నాన్నగారి జీవన విధానం చూసి, నాన్నగారు ప్రవర్తించిన తీరును బట్టి, నాన్నగారు చెప్పే ప్రవచనాలను బట్టి, నాన్నగారు చెప్పే మాటలను బట్టి, నాన్నగారు చూపించే ప్రేమను బట్టి మనకు అర్థమైందండి. మనం భక్తులని తెలియాలంటే మన ప్రవర్తనలో కూడా ఎంతో కొంత నాన్నగారు చూపించినవి ఉండాలి కదండి. మరి అవన్నీ మనం అంటే అవి నేర్చుకుంటే వచ్చే కాదండి, మళ్ళీ సహజంగా అయిపోవాలన్నారు నాన్నగారు. అంటే ముందు నేర్చుకోవటం ప్రాక్టీస్ చేయండి అమ్మా, ప్రాక్టీస్ చేసిన తర్వాత అది మీకు సహజం అయిపోతుంది అన్నారు నాన్నగారు. ధ్యానం కూడా ధ్యానం చేసుకునేటప్పుడు కూర్చుంటే అది ఏదో తెచ్చిపెట్టుకున్నట్టు కాసేపు బలవంతానికి వచ్చినా, రోజు ఒకే టైం పెట్టుకుని అలా కూర్చోంగా మనసుకంట అది ఒక అభ్యాసం అయిపోయి అది కూర్చోవటం మొదలెడుతుందంట. అంటే ఇవన్నీ కూడా నాన్నగారు ఏంటి, ప్రతిదీ అభ్యాసం అంటే ప్రాక్టీస్. సాధన అంటే ఏంటమ్మా? ప్రయత్నమే. రోజు నిరంతరం మనం అలా ఉండటానికి ప్రయత్నం చేయాలమ్మా, అదే మన సాధన. నాన్నగారు చెప్పిన విధంగా జీవించడం ప్రార్థన మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరు వచ్చినా, మనం ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళు మన వాళ్ళని అనుకోమన్నారు నాన్నగారు. అంటే ప్రపంచంలో ఉన్నదా అంతా నాదే అనుకుంటే అదేమో మొత్తం అది ఎలా అంటే, అందరూ నా వాళ్ళే అనుకోవటం ఒకటి, ఎవరు నా వాళ్ళు కాదు, ఎవరు ఎవరికి ఏమి కాదు అనుకోవటం ఒకటి, అంతా నా వాళ్ళే అనుకోవటం కాదు. అందరి అలా కూడా తరించవచ్చు అంటమ్మా నాన్నగారు చెప్తారు. ఒకసారి ప్రేమగా అందరినీ ప్రేమపూర్వకంగా చూడటం వలన కూడా మన మనసు పలచబడిపోయి హృదయంలోకి చేరిపోతుంది అంటమ్మా. అంతేకాకుండా ఎవరు ఎవరికి ఏమి కాదు అదొక వైరాగ్యం. ఈ వైరాగ్యం వలన కూడా మనం మనసు తగ్గిపోతుందంటమ్మా, మనసు పలచబడిపోతుందంటమ్మా. అందుకే నాన్నగారు ఏం చెప్తారు, ఎవరికి ఏ మార్గం సూట్ అవుతుందో వాళ్ళకి ఆ మార్గంలోనే చెప్పేవారు నాన్నగారు. మనకి నాన్నగారు ఇద్దరం ఒకే సమస్యతో వెళ్ళినా ఏసారి కూడా ఒకే సొల్యూషన్ ఎప్పుడూ చెప్పలేదమ్మా నాన్నగారు. ఎవరికి తగ్గ సొల్యూషన్ వాళ్ళకి చెప్పేవాళ్ళు. అంటే ఎవరి మానసిక స్థితిని బట్టి, ఎవరి సందర్భాన్ని బట్టి, ఎవరి స్థితిని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారో అలా ఆన్సర్ ఇచ్చేవారు నాన్నగారు. అంటే ఇప్పుడు మనకి మన దగ్గరికి ఎవరన్నా ఒక సమస్య కోసం వచ్చారనుకోండి, ఎవరన్నా ఒకళ్ళు మనకి అంటే ఏదో ఒకటి అడిగారనుకోండి, దానికి ఏదో కొంచెం సొల్యూషన్ చెప్పండి అంటే మన నోటికి తోచిని చెప్పకూడదన్నారు నాన్నగారు. మనం వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించి అది వాళ్ళకి, వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే మనకి ఈ సమస్య వస్తే మనం ఎలా స్పందిస్తామో తెలుసుకుని అలా చెప్పమన్నారమ్మా. అకారణంగా ఎవరి మీద కోపం తెచ్చుకోవద్దన్నారు నాన్నగారు. నీకు కోపం వచ్చే సిచ్యుయేషన్ ఉంటే ఆ సంభాషణ ఆపేసి పక్కకి వెళ్ళిపోమన్నారు. ఇవన్నీ ఎందుకు, మనం బాగుపడటం కోసం అమ్మా, ఈ జీవుణ్ణి బాగు చేయటం కోసం నాన్నగారు ఇన్ని చెప్పారమ్మా. అంటే మనలో ఉన్న మనకి వాసనలు తగ్గాలి, పలచబడాలి అంటే ఏదో ఒక దాన్ని ఆలంబన తీసుకోవాలి కదమ్మా. ఆ ఆలంబనే మన నాన్నగారి మాటలు, నాన్నగారి బోధ. ఏమి లేకుండా మనకి ఎలా అర్థమవుతుందండి? అసలు మనకు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు మనం ఏమి వినకుండా, మనం ఏమీ చదవకుండా మనకు ఎలా అర్థమవుతుంది? పిల్లవాడు పాఠ్యపుస్తకాలు చదవటమో లేదా లెక్చర్ చెప్పేటప్పుడు వింటమో టీచర్ చెప్పేటప్పుడు వింటమో చేయకపోతే ఆ సబ్జెక్ట్ గురించి ఎలా తెలుస్తుంది? తెలవదు కదా. మరి మనకు తెలవాలంటే నాన్నగారి మాటలు వినటమో, రమణ భాస్కర్ని చదువుకోవటమో, నాన్నగారు చెప్పిన మాటల్ని మననం చేసుకోవటమో, లేకపోతే నిత్యం రేడియో, నాన్నగారి రేడియో వింటమో, ఏదో ఒకటి చేస్తూ ఉంటే మనలో ఉన్న జీవ లక్షణాలు తగ్గిపోతూ ఉంటాయండి. అంటే దైవీ సంపద పెంచుకోమన్నారు నాన్నగారు. దైవీ సంపద పెంచుకోవటం అండి, ఆలాపి సడన్గా ఎవరికీ రాదండి. అంటే భగవాన్ లాగా జరిగేది కొంతమందికేనండి. భగవానికి అసలు ఆ సత్య వస్తువు, సత్పదార్థము, ముముక్షత్వము, జ్ఞానము, వైరాగ్యం ఇవేమీ తెలియకుండానే ఆయన ఆ స్థితి పొందేశారండి. అంటే నాన్నగారు అన్నారు, అది అంతా డివైన్ ఇంటర్ఫీరెన్స్ అమ్మా అన్నారు. డివైన్ ఇంటర్ఫీరెన్స్ ఎందుకు వచ్చింది? ఆయన ఈ జన్మలో చేసుకుని మగ్గిపోయి ఉండుండొచ్చు. ఆ మగ్గిపోయిన వాళ్ళకి లోపల నుంచి, హృదయంలోంచి అంతర్యామి సూచన ఇచ్చి వాళ్ళని ఆ స్థితికి చేర్చేస్తాడంట. భగవాన్ అలా పొందారు అది. మరి మన అందరం అంత జ్ఞానం కాకపోవచ్చు, కానీ మనకు కూడా నాన్నగారు ఏం చేస్తున్నారండి, మనని ఆ స్థితికి తీసుకెళ్ళటం కోసం, ఆ దైవీ లక్షణాలను పెంచుకోవటం కోసం మనకి ఇవన్నీ పెట్టారండి. ఈ సత్సంగాలు పెట్టారు నాన్నగారండి. 1960 నుంచి పాలకొల్లులో భగవాన్ జయంతి సందర్భంగా మొదలుపెట్టిన సభల్ని, ప్రసంగాల్ని 2017 సెప్టెంబర్ 23 వరకు, అంటే సుమారు 57 సంవత్సరాలు నిరంతరంగా ఆయనకి ఆరోగ్య పరిస్థితిని లెక్క పెట్టకుండా బోధించారండి. ఎందుకండి? మనందరం బాగుపడటం కోసం. మన జీవుడందరినీ, ఆ జీవుడు మన జీవుల్ని అందరిని తీసుకెళ్ళి పరమాత్మలో ఐక్యం చేయటం కోసం అండి. ఏమండి ఆయనకి హెల్త్ బాగోకపోయినా డాక్టర్లు మాట్లాడొద్దన్నా మాట్లాడటం ఆపలేదండి. ఆయనకి ఒంట్లో బాగోకపోతే టాబ్లెట్లు కూడా క్యారీ చేయమని చెప్పి రామచంద్రరావు గారికి మధ్యలో నాకు మీటింగ్ మధ్యలో ఇవ్వమని చెప్పి అలా. అసలు ఏంటండి, ఎందుకండి? ఏ ఆయన భగవాన్ లాగా ఎందుకు కూర్చోలేదండి ఒక చోట? భగవాను అదే చెప్పారు భగవాన్, నాన్నగారు ఒకసారి చెప్పారు, భగవాన్ ఏమో మూల విరాట్ అండి, మేము వచ్చ విగ్రహాలం అండి, అందుకే భగవాన్ అక్కడే ఉన్నారు, ఎక్కడికి కదలలేదు, మేము ఊరూర తిరగటాక మా దేశదృష్టిలో పెట్టేశారండి అన్నారు నాన్నగారు. ఇచ్చి మళ్ళీ ఏంటి, ఆయనే బోధిస్తున్నాడు అన్నారు, ఆయనే చెప్పిస్తారన్నారు నాన్నగారు. గురువు మీద సరెండర్నెస్ అలా ఉండాలండి. గురువుకు సరెండర్ అయ్యారు నాన్నగారు. ఏమన్నారు, ఒక బలీయమైన శక్తి, ఒక చైతన్యం నన్ను ఆక్రమించుకుంది అన్నారు నన్ను. అంటే ఆయన సరెండర్ అయిపోయారండి. ఆయనకి ఆయన విడిగా విడిగా ఎగ్జిస్టెన్స్ లేదండి, సపరేట్ ఎగ్జిస్టెన్స్ లేదండి. ఇక్కడ అక్షరమణమాల్లో భగవాను అరుణాచలేశ్వరుడితో అన్న మాట అన్నమాట. ఏమన్నాడండి ఆయన, ఇక్కడ నువ్వు నువ్వేరు నేను అంటే నీకు నాకు సపరేట్ ఎగ్జిస్టెన్స్ కుదరదు,
నన్ను నిన్ను వేరుగా చూడబాకు, నన్ను నీలో కలుపుకో. ఆ కలుపుకోవడం కోసమే అక్షరమణమాలంతా రాశారండి ఆయన. జీవుణ్ణి పరమాత్మలో ఐక్యం చేయటం కోసమే ఆయన రాసిన అక్షరమణమాల దిపతులు 108 కూడా అందుకే రాశారండి. నీవు నేను అనగా నిత్య ఆనందమయమేగా నిలుచుచుతికరణి అరుణాచల అన్నారు. ఏంటండి ఇంకా ఎవరని అణిగిపో, అంతే. నువ్వు అణిగిపోతే నేను అణిగిపోతాను, నీ వేషం నువ్వు చేస్తే నా వేషం నేను తీసేస్తాను. అప్పుడు ఉండేది ఏంటి? ఒక్కటంటే ఒకటే కదా. నువ్వు అలా అంటే నేను నిన్ను అక్షరాలతో, క్షరం లేనిది అక్షరాలతో మాలేస్తున్నాను. అంటే క్షరం అంటే నాశనం అయిపోతుంది. అంటే పూల మాల కట్టామనుకోండి, వారి కాదు రేపైనా మా అది వారానికైనా మనం పాడిపోతాయి. కానీ అక్షరాలతో కూర్చిన మాలని నీ మెడలో వేస్తున్నాను. నువ్వు నీ దయ, నీ అనుగ్రహం అనే మాలను నా మెడలో వేసి నన్ను నీలో ఐక్యం చేసుకో అరుణాచల అని ఆయన అక్షర మనమాలన్నీ దేవతలు రాశారండి. ఇప్పుడు నాన్నగారు కూడా అదే అన్నారు. ఆయన కావాలని నన్ను తీసుకుని నన్ను జీవితంలో కృతార్థం చేశారన్నారండి. మరి నాన్నగారు కూడా మనల్ని మనం తీసుకున్నారండి. ఆ మనకేం మన తెలివితేటలే పాటి అండి బాబు. మనం ఆయన దగ్గరికి ఎక్కడ చేరగలమండి? ఆయన చేర్చుకున్నారు కాబట్టి మనం చేరగలిగాం. ప్రతి ఒక్కళ్ళకి ఇది అనుభవం అండి అండి. అంటే ఇది మనం అనుకుంటే నాన్నగారు ఒకసారి చెప్పారు, పూర్వ రోజుల్లో చెప్పేవారండి, మీ ఆదివారం మీ సత్సంగాలకు వస్తున్నారంటే ఇది మీ గొప్పతనం కాదు, భగవంతుడు మీకు కేటాయించిన వరం. గురువు అని గురువు దగ్గర కూర్చుంటున్నామంటే, మన శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెడుతున్నామంటే, ఒక సత్పురుషుడి సాంగత్యంలో మనం కూర్చుంటున్నామంటే, ఈశ్వరుడు మనకు కల్పించిన వరం అండి అది. ఈశ్వరుడు అది మీది. మీ జీవితంలో ఏఐన మధుర గడియలు అంటూ ఉన్నాయంటే ఇవే అని చెప్పేవారు నాన్నగారు. ఏవండి? ఆ సత్పురుషుని సాగత్యంలో కూర్చున్న గడియలేనండి. మనందరం మన జీవితం అంతా పొడుగున నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్న మధుర గడియల్ని అందరం నెమరవేసుకుంటున్నాం. ఆ నెమరవేసుకోవటం వల్ల ఏమవుతుందండి? మన అంటే ఇప్పుడు ఆ నెమరవేసుకోవటం వల్ల మళ్ళీ ఆయన సమక్షం ఫీల్ అవ్వటం వల్ల, అక్కడ కూర్చుంటం వల్ల మళ్ళీ మన మనసు వెళ్ళిపోయి ఆ హృదయంలోకి వెళ్ళి అణిగిపోతుందండి. ఎందుకండి? హృదయంలో గురువు ఉన్నారు. ఆయనే, ఆయన హృదయంలో మనం ఉన్నాము. మనం మరి ఇంకెక్కడ ఉన్నాము అనుకుంటున్నాం. మనం బయట ఉన్నామని మనం అనుకుంటున్నాం. మనకి ఇంకా అర్థం కావట్లేదండి. అర్థం కాటాకి మీ అన్నారు ఇంత చిన్న గీత ఉందండి, ఆ గీత కూడా నాన్నగారు చేరిపేస్తారండి. ఆ నాన్నగారు చేరిపే వరకు మనం ఎవ్వరం విడిచిపెట్టద్దు. గురుదేవుని పాదాలు విడిచిపెట్టద్దు, నాన్నగారి బోధలు విడిచిపెట్టద్దు, సత్సంగాలు విడిచిపెట్టద్దు అండి. నాన్నగారిని నిరంతరం 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 మనం ఆయన ప్రార్థిస్తూ ఉన్నామండి. ఇది నాన్నగారు ఎంత చెప్పుకున్నా అండి, ఎంత చెప్పుకున్నా మనం అసలు న్యాయం చేయలేమండి. గురువు అని అనుగ్రహాన్ని, గురువు యొక్క దయని ఎంత చెప్పుకున్న మాటల్లో మనం న్యాయం చేయలేమండి. అండి ఆకాశాన్ని నుంచి ఏం చెప్పుకుంటామండి? ఆకాశం గురించి ఏం చెప్తామండి? అనంతం అండి ఆకాశం, అనంతం. ఆకాశాన్ని గురించే చెప్పలేమే. ఈ బ్రహ్మమైన చైతన్యమైన నాన్నగారి గురించి, గురువు యొక్క ప్రేమ గురించి, గురువు యొక్క అనుగ్రహం గురించి ఎంత చెప్పుకోగలమండి? నిరంతరం ఆయన స్మరణలో ఉంటూ ఆయన పాదాల మీద దృష్టి పెట్టున్నట్టుగానండి. నాన్నగారు ప్రతి మీటింగ్లో మన ఇంతో ఉపదేశారం పాడించేవారండి. నాకు గురువు యొక్క ప్రార్థనతో పాటు నాకు ఆ సత్సంగంలో ఆ ఉపదేశారం పాడుకోవటం చాలా ఇష్టం అండి. లాస్ట్లో ఆ ఉపదేశారం పాడుకుని ముగిద్దామండి. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మకిం పరం కర్మ తచ్చడం, కృతి మహోదతో పతన కారణం, ఫలమశాశ్వతం గతి నిరోధకం, ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం, చిత్తశోధకం ముక్తి సాధకం, కాయవాంగ్మనః కార్యముత్తమం, పూజనం జపా చింతనం క్రమా,
జగతు ఈసీయుక్త సేవనం అష్టమూర్తి దేవ పూజనం ఉత్తమస్తవాత్ చిత్తం చం జపాఛానముత్తమం ఆచతారయా శ్రోతసాసమం సరళ చింతనం విరళతపరం వేదభావనా సౌహమిచ్చసౌ భావనాభిదా పావనీమత భావశూన్య సద్భావసుస్థితిః భావనాబలా భక్తిరుత్తమా హృతస్థలే మనః స్వస్థతా క్రియా భక్తియోగబోధాచినిశ్చితం యురోదనాలీయతే మనః జాలపక్షివద్రోత సాధనం చిత్తవాయవా సిద్ధియాయుతః సాకయోధయి శక్తిమూలక లయ వినాశనే ఉభయరోదనే లయగతం పునర్భవతి నోమృతం ప్రాణబంధనాలీన మానసం ఏకచింతనాశమేధ నష్టమానసో ఉత్కృష్టయోగిన కృత్యమస్తి కిం స్వస్థితిం యత దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్తదర్శనం తత్వదర్శనం మానసంతు కిం మార్గనీకృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్ ఉత్తయస్తహం నిత్యమాశ్రితః తయో మనో విచహం మనః అహమయం కుతో భవతి చిన్వతః ఐపతచ్యహం నిజ విచారణం అహమినాశ్యహమహంతయా స్ఫురతి హుస్సయం పరమపూర్ణస ఇదమహం పదాభిఖ్యమన్వహం అహమిలీనకే ప్రళయ సత్తయ విగ్రహేంద్రియా ప్రాణతీతమః నాహమేక సత్తజడం హస సత్వభాసికా చిత్కవేతరా సత్తయా హి చిత్తయాయుహం ఈస జీవయోరేష దీపితా స్వత్సభావతో వస్తు కేవలం వేషహానతాత్మదర్శనం ఈశదర్శనం సాత్మరూపతః ఆత్మసంస్థితిః సాత్మదర్శనం ఆత్మనిర్ధయాదాత్మనిష్టత జ్ఞానవచ్చిత అజ్ఞానహీనచే జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం కిం స్వరూపమేతాత్మదర్శనే అవ్యవాభవా పూర్ణచిత్సుఖం బంధముక్తతీతం పరం సుఖం విందతీహ జీవస్తు దైవికః అహమపేతకం నిజ విభానకం మహదిదం తపోరమణవాగియం అహమపేతకం నిజ విభానకం మహదిదం తపోరమణవాగియం శ్రీరమణవాగియం శ్రీరమణవాగియం కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ కచ్చడం ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఆల్.
థ్యాంక్ యూ ఆంటీ, అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. సో మాకు టీచర్ ఎవరు లేనప్పుడు ఇలా టీచర్స్ అందరితో మాట్లాడించి భక్తులందరినీ వెన్నలాగా, ఐ మీన్ వెన్న ముద్దలతో గురువు గారు తీసుకెళ్ళినట్టు హృదయంలోకి జారేలాగా చేసేస్తున్నారు అందరూ. వెరీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.